వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ వాసుదేవ వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీ జ్ఞానానందాయ. మన ప్రతి సంవత్సరం జ్ఞానానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గొర్రెముడి వస్తున్నాం. ఈరోజు బహుశా ఈరోజు రేపు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి త్యాగ దినం అని, రెండు జన్మదినం అని, ఇవన్నీ పాటిస్తున్నారు ఇక్కడ. ఇది ఈ గార్డెన్ అంతా బాపిరాజు గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ సభ్యులు మరియు రాంబాబు. బాపిరాజు గారు అంటే మీకు అందరికీ తెలుసు, రాంబాబు అంటే జ్ఞానానంద సోదరుడు పద్మరాభరాజు గారి అబ్బాయి, తర్వాత మా పెనమాంగ్ గారు అల్లుడు రాంబాబు అనే బంధుత్వం కూడా చెబుతున్నాం దానితో. వీరందరూ కలిసి తీర్చిదిద్దారు. మాకు ఏదైనా పని మొదలు పెడితే మాకు అందం అక్కడ పని అయిపోవటం ముఖ్యం అనుకుంటాం. మాకు ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి, ఏ పని అయిపోవటం ముఖ్యంగా అందంగా ఉండాలి మాకు అక్కర్లేదు. అలాగే కానీ బాపిరాజు గారికి ఆర్టిస్ట్ బాపిరాజు గారు ఒక ప్లాన్ ప్రకారం ఇవన్నీ తీర్చిదిద్దారు. ఈ గార్డెన్ అంతా ఒక ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దారు. అంటే ఆయనకి బిల్డింగ్లు కట్టడంలో, ఈ గార్డెన్ రూపొందించడంలో మనకి ఆయనకి అభిరుచి ఉంది. అభిరుచితో పాటు అనుభవం కూడా ఉంది. ఒక అభిరుచి సరిపోదు, అభిరుచితో పాటు అనుభవం కూడా ఉంది. అంటే ఆయన బ్రెయిన్ కూడా అన్ని బిల్డింగ్లోని, తోటలోని, ఆ తోట ప్లానింగ్ అంతా కూడా ఆయన బ్రెయిన్ కూడా ఇక్కడ ఉంది. బాపిరాజు గారి బ్రెయిన్ కూడా ఇక్కడ ఉంది. జ్ఞానానంద స్వామీజీ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఢిల్లీలో చూశాను 54 మార్చిలో. అప్పుడు న్యూక్లియర్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అని ఒకటి ఉండేది ఢిల్లీలో, అక్కడ డిప్యూటీ డైరెక్టర్గా ఏదో చేసేవారు. నాకు కూడా ఒక స్వామీజీ ఉండేవారు. ఆ స్వామీజీ జ్ఞానానంద దగ్గర మంత్రం తీసుకున్నారు, నన్ను కూడా తీసుకెళ్లారు. అప్పటి వరకు జ్ఞానానందని ఎప్పుడు చూడలేదు, ఆయన పేరు వినలేదు, ఆయన రూపం చూడలేదు, ఆయన పేరు వినలేదు. ఏదో మాకు వెళ్ళినప్పుడు టీలు ఏదో ఇచ్చారు, ఎవరో అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి టీలు కాల్చి పెడుతున్నాడు. నాకు స్వామీజీకి టీ కూడా ఇచ్చారు. అది జ్ఞాపకం ఎప్పుడో 54 మార్చినారు. మొదటి దర్శనం అక్కడ అయింది. తర్వాత వాల్టేర్లో ఒకసారి చూశాం, ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా గొర్రెమూడు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉండేవారు. ఎప్పుడైనా గొర్రెమూడు వచ్చినట్టు తెలిస్తే మేము దగ్గరకు సమీప గ్రామం, అంటే గొర్రెమూడు కూడా వచ్చి చూసేదేవాళ్ళు. అపరావిద్యులు పరావిద్యులు ఇది చాంద్రయజ్ఞ ఉపనిషత్తులో చెప్తాడు. అపరావిద్యులు పరావిద్య, పరావిద్య అంటే ఆత్మవిద్య, సత్యవిద్య, బ్రహ్మ విద్య, మోక్ష విద్య, అది పరావిద్య. నారాయణ స్వామి గారికి రెండూ తెలుసు, పరావిద్యలు తెలుసు, అపరావిద్యలు తెలుసు. అంటే అపరావిద్యల్లో కూడా ఇది విశేషమే, అది సైన్స్ అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి, రెండూ తెలుసు ఆయనకి. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులో ఈ చర్చ వస్తుంది. సనత్ కుమారుడు చాలా విద్యలు నేర్చుకున్నాడు, కానీ విద్యల వల్ల అంత బాగుంది నాకు అపరా విద్యలు అంటే లోకానికి సంబంధించిన విద్యలు. అది సైన్స్ అనండి, లెక్కలు అనండి, కెమిస్ట్రీ అనండి, ఇంకోటి అండి, ఆర్ట్స్ అనవండి, ఏదైనా సరే వీటిని అపరా విద్యలు అనేది సనత్ కుమారుడు చాలా బాగా నేర్చుకున్నాడు. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులో వస్తుంది ఈ సమస్య. అప్పుడు నారదుల దగ్గర నేర్చుకున్నాడు అనుకుంటాను సనత్ కుమారుడు. అంటే గురువు గారి మీ దగ్గర చాలా విద్యను నేర్చుకున్నాను, సరే బాగా ఉంది, నాకు ఈ శాంతి దొరకటం లేదు, సుఖం దొరకటం లేదు, ఆనందం దొరకటం లేదు అని చెప్తాడు సనత్ కుమార్. నీ దగ్గర చాలా విద్యలు నేర్చుకున్నాను, బాగా ఉంది, ఎన్నో ఆస్తులు 64 కవులు నేర్చుకున్నాడు నాకు సనత్ కుమార్. నేర్చుకున్నా ఏంటో నాకు హృదయంలో తృప్తి కలగటం లేదు, ఏదో ఒడ్డుకొచ్చేసామని అనిపించడం లేదు, ఇంకేదో లోపల వెలుతుందనిపిస్తుంది. నా కళతో జ్ఞానం చూసుకుంటే ఏదో వెలుతుందనిపిస్తుంది నాకు అని నారదరే కవను, ఏదో అతని పేరు నాకు గుర్తు రావటం లేదు, బహుశా నారదరే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. నాకు ఆ ఉపనిషాంతకు ఉపనిషత్తులో నారదరే నాకు గుర్తు, సరే నువ్వు అన్ని విద్యలు నేర్చుకున్నావు, వ్యక్తుల పేరు ఏదైతే సబ్జెక్టు ప్రధానం, నారదులు అన్ని నేర్చుకున్నారు, తర్వాత సనత్ కుమార్ దగ్గరకు వచ్చాయి. అన్ని విద్యలు నేర్చుకున్నారు, సంగీతం, సాహిత్యం, కళలు, ఈ సైన్స్ సబ్జెక్ట్స్, లోకానికి సంబంధించిన విద్యలు అంటారట, అని నేర్చుకున్నాడు నారదు. సంగీతం, తన రచనలు అని నేర్చుకున్నాడు సనత్ కుమార్, అది నారదు. కానీ నాకేంటో సాటిస్ఫాక్షన్ కనిపించింది, హృదయం నిండుగా ఉన్నట్టు అనిపించడం లేదు. అది ఏదో వెలిచి వెంటాడతాను, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఏదో ఎక్కడో కొరత అనిపిస్తుంది రా అని చెప్తే పెద్దల దగ్గర చెప్పాడు నారదు. అయితే నువ్వు అన్నీ నేర్చుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, లోకానికి సంబంధించినంతవరకు అది అవసరమే, ఎన్ని నేర్చుకున్నా నాకు తృప్తి లేదు కదా అంటాడు నారదు. నాకు తృప్తి లేదు, చాలా నేర్చుకున్నానంటే అప్పుడు అతను సనత్ కుమార్ గారిని డైరెక్టర్ చేస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, అక్కడ పంపించి నువ్వు ఆత్మవిద్య నేర్చుకో, అది సత్య విద్య, నేతయాన్ని దేహం ఎంత నిజమో, మనస్సు అంత నిజమో, ఈ చావులు పుట్టుకలు అంత నిజమో, దేహగతమైన నేను, ఈ కలుషితమైన నేను, ఈ కల్మషమైన నేను ఎంత నిజమో, ఆ విద్యలు కూడా అంతే నిజం. ఈ రాంగయ్య, ఈ రాంగయ్య ఎంత నిజం, అవి కూడా విద్యలే, అవి అంతే నిజం. కానీ నీకు ట్రూ ఎడ్యుకేషన్ అంటే నీకు ఒక తృప్తి కలిగే, శాంతి కలిగే. శాంతి అంటే లౌకికమైన శాంతి కాదు, అలౌకికమైన శాంతి, అభౌతికమైన శాంతి. దాంతో పోల్చదగ్గితానికి పోల్చడానికి వీలు లేని శాంతి. నీకు ఆ సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళు, అందరూ బాగా కృషి చేశాడు ఆత్మవిద్యలో, ఆయన సనత్ కుమార్ దగ్గరికి పంపిస్తాడు నారదు. అప్పుడు సనత్ కుమారుడు ఆత్మవిద్య గురించి చెప్తాడు. అంటే ఆత్మవిద్యలు ఏమంటారు వేదాంత పరిభాషలో, పరావిద్య అంటారు, అంటే మోక్షాన్ని తీసుకొచ్చే విద్య. పరం కానిది అపరం, అంటే ఈ లోకానికి సంబంధించిన విద్యలు, ఈ లోకానికి సంబంధించిన విద్యలు కూడా అవసరం, కానీ దీనివల్ల మోక్షం కాదు, నిర్వాణ స్థితి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు పొందిన నిర్వాణ స్థితి అది పొందలేడు, దేనివల్ల, అపరావిద్యల వల్ల, పరావిద్య వల్ల సాధ్యం. అంచేత జ్ఞానానంద అనేవారు డబ్బుకు బొమ్మ పొడిసి ఎటువంటిదో, అపరావిద్యలు పరావిద్య రెండు ఒకటే, అపరావి డబ్బుకు బొమ్మ పొడుసు ఉంటాయి, అపరావిద్యులు పరావిద్య అంటే ఆ రెండాట్లోని కృషి చేశారు. న్యాయాంశం అపరావిద్యులని పరావిద్యులని కృషి చేశారు. అయితే అపరావిద్యలు కేవలం వరలకు సంబంధించినవి, పరావిద్య మన నిర్వాణ స్థితికి తీసుకెళ్లే విద్య. అప్పుడు ఈ రెండు విద్యలు కృషి చేసిన వారి జ్ఞానానందస్వామి, ఈ అపరావిద్యలు పరావిద్య రెండు విద్యలు కృషి చేసిన వారు. వాడు నాకు ఎన్ని ఎంత చదువు చదివాను నాకు సాటిస్ఫాక్షన్ లేదేంటి అంటాడు సనత్ కుమార్ దగ్గరికి వచ్చాడు. నాకేమి లోటు లేదే, బాహ్యంగా చూస్తే లోటు లేదే, కానీ ఏమిటి నా హృదయంలో వెలుతుంది అంటే ఆయన లోకానికి సంబంధించిన విద్యలు నేర్చుకున్నాడు, కానీ బ్రహ్మ విద్య నేర్చుకోలేదు. బ్రహ్మ విద్య భగవంతుడు కూడా, స్వామివారు కూడా, విద్యలు చాలా ఉన్నాయి ఈ లోకంలో, విద్యలు చాలా ఉన్నాయి. అర్జున పార్థ నేను ఆత్మవిద్యను అన్నాడు. అంటే ఎన్ని విద్యలు నేర్చుకున్నా మీకు ఆత్మవిద్య లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మశాంతి లేకుండా, ఆత్మవైపు మీకు తెలియకుండా ఆత్మసుఖం రాదు. అంచేది నేను ఎవరిని, సైన్సెస్ చాలా ఉన్నాయి, సైన్సెస్ ఇంకా కొత్తగా చాలా సైన్సెస్ వస్తున్నాయి, సముద్రానికి సంబంధించినవి, ఖగోళానికి సంబంధించినవి, ఎస్ట్రానమీ, ఇంకా చాలా రకాల సైన్సెస్ వస్తున్నాయి, కొత్త సైన్సెస్ కూడా వస్తున్నాయి. ఎన్ని సైన్స్ వచ్చేసినా ఇది మన మనోదేహంలో లోకం ఎంత నిజం, అన్ని వరలకు సంబంధించినవి. అయితే నేను లోపలికి తీసిపోయేది ఎక్కడ పరమేశ్వరుడు నివాసంగా ఉన్నాడు, ఏ నారాయణుడైతే నీకు అంతర్యామిగా ఉన్నాడు, నీకు అంతర్యామిగా ఉన్నాడే సృష్టికి రోలరు, నీకు అంతర్యామిగా ఉన్నాడు సృష్టిని పరిపాలించేవాడు ఒకటి కాదు, వీడు నారాయణుడే వాడు నారాయణుడే అని ఆ వస్తువు తాలూకు బ్రహ్మవిద్య తాలూకు సనత్ కుమార్ నారాయణకు బోధిస్తే అప్పుడు ఆత్మవిద్య వల్ల ఆత్మజ్ఞానం వల్ల పరిపూర్ణమైన శాంతి, పూర్ణ శాంతి. మీరు లోకంలో భోగాలు చాలా అనిపించవచ్చు, లోకంలో అనేక భోగాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, కీర్తి సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా పూర్ణ ఆనందం పొందారు, నాకు ఈ ఆనందం చాలు ఇంకా ఆనందం అక్కర్లేదని ఎవరైనా పూర్ణమైన ఆనందం పొందారా? లేదు, పూర్ణ వస్తువుల నుంచి పూర్ణ ఆనందం వస్తుంది, కానీ బయట ఆద్యశ్వాలు పూర్ణానందం రాదు. ఏదైతే పరిపూర్ణమైనదో అది నీకు తాలూకు ఎలుక వచ్చినప్పుడు నీకు పరిపూర్ణమైన ఆనందం వస్తుంది, విరితి లేని ఆనందం, అప్పటి వరకు నీకు ఆనందం లేదు. అయితే బయట విద్యలలో ప్రయోజనం ఏంటంటే అది ఊరికే మన భౌతిక విషయాలు, ఒక ఇల్లు ఎలా కట్టాలి, అదే అది లేకపోతే ఒక లేకపోతే ఒంటిని ఎలా నిర్మించాలి, ఓ సర్జరీ ఎలా చెయ్యాలి, ఇవన్నీ లౌకిక విద్య, వాటికి ప్రయోజనం వాటికి ఉంది. అయితే దానివల్ల నిర్వాణ స్థితిని పొందలేదు. అయితే ఈ మాటలు ఎందుకు చెబుతాం, మనకు పూర్వడులు జ్ఞానానంద స్వామి రెండు విద్యలతో పరిచయం ఉన్నారు. అర్జునుడు కుడి చేతితో యుద్ధం చేసేవాడు, ఎడమ చేతితో కూడా యుద్ధం చేసేవాడు. మహాత్మా గాంధీ గారు కుడి చేతితో రాసేవారు, ఎడమ చేతితో కూడా రాసేవారు, అర్థం లేకుండా గడ్డం తీసుకోవడం కూడా నేర్చుకున్నారు గాంధీ. కరసారంగా అద్దాలు పెట్టుకుంటారు, గడ్డాలు తీసుకునే వాళ్ళందరూ అద్దాలు పెట్టుకుంటారు. మహాత్మా గాంధీకి అర్థం ఒక కళ ప్రాక్టీస్ చేశారు, అభ్యాసం కూసి విద్య, అందుకే ఎక్కువ ప్రయాణాలు చేసేవాడు, అర్థం అక్కర్లేదు, బ్లేడ్ ఉంటే అలా చే అర్థం అక్కర్ లేకుండా బార్బర్ చేసేందు అంత అందంగా ఆయన చేసేసుకున్నాడు, అర్థంతో పనులేదు అంటే అలా అలా అభ్యాసం చేశాడు. అని ఆ ఎడం చేతితోడు రాసేవాడు, కుడి చేతితోడు రాసేవాడు. అలాగే అర్జునుడు కుడి చేతితోడు ఎంత వేగంగా యుద్ధం చేయగలడు, ఎడం చేతితో. అలాగే జ్ఞానానంద స్వామి రెండు విద్యల్లో కూడా ప్రవీణత సంపాదించారు. ఇది తత్వశాస్త్రం, అటు విజ్ఞాన శాస్త్రం, సైన్స్ సంబంధించిన బేసిక్ రెండు విద్యల్లో కూడా, రెండు విద్యల్లో కూడా పరావిద్యలు అపరావిద్యలు రెండు విద్యల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ఒకసారి బీవీరాజు గారు ఏదో మాట్లాడితే మీటింగ్లో కాదులేండి, ఒంటరిగా ఉన్నాం, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళు తృప్తి పరచలేమన్నారు. మరి ఎందుకన్నారని నాకు తెలియదు, ఎవరిని ఎవరికి, మరి అది బంధువుల గురించి అన్నారో, స్నేహితుల గురించి అన్నారో, పరావిడ గురించి అన్నారో, లేకపోతే స్నేహితుల గురించి అన్నారో, ఏదైనా ఏ సందర్భం ఎందుకన్నారో అనలేదు. ఎవరికి ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, మీరు చెప్పింది పూర్ణ సూత్రాలులాగా ఉన్నాయండి బీవీరాజు గారు, అది అంతే అన్నారు. అది అంతే, ఇది మీరు చెప్పింది, మీరు చిత్తప్రజ్ఞ లక్షణాలు మీరు చదివినా చదవకపోయినా అది మీరు అనుభవం మీద నేర్చుకున్నారు, మీరు అనుభవం మీద నేర్చుకున్నారు. ఇది భగవద్గీతలో చోటు కృష్ణుడు చెప్తాడు, 2వ అధ్యాయంలో చిత్తప్రజ్ఞ లక్షణాలనే ఉన్నాయి. భగవంతుడు చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు, పార్థుడికి చెప్పాడు, ఎవరి 18 అధ్యాయాలు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, వాడు ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, వాడి ఇంటలెక్ట్ ఎంత స్టడీగా ఉంటుంది, వాడి బిహేవియర్ ఎంత ప్రాపర్గా ఉంటుంది, ఎంత ఇంప్రెషనల్గా ఉంటుంది, వాడి సెన్సెస్ ఎలా వాడు కంట్రోల్లో ఉంటాయి, వాడి మైండ్ ఎలాగ కంట్రోల్ ఉంటుంది, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు అని అన్నీ కూడా శతప్రజ్ఞ లక్షణాలు. స్వామివారు స్వయంగా అనుకుంటే దేవుడు కాదు, స్వయంగా దేవుడు, స్వయంగా భగవంతుడు, భగవాన్ స్వయం ఆయన స్వయంగా భగవంతుడు ఏదో సాధనలు చేసి అవి చేసి గిమ్మిక్కులు చేసి అలా దేవుడు అయిన వాడు కాదు. దేవుడు అనిపించుకునే దేవుడు కాదు, దేవుడే. ఆయన భగవద్గీతలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో అసలు 18 శ్లోకాలు ఎత్తుకుంటే మొదటి శ్లోకం ఇది చెప్పాడు. మిగతా 17 శ్లోకాలు కూడా వివరణ. గాంధీ గారి ఈ శ్లోకాలు 18 శ్లోకాలు రోజు ఆయన జైల్లో ఉన్నా ఇంటికాడున్నా రోజు చదువుకున్నారు. యేసుక్రీస్తు చెప్పిన కొండ మీద ప్రాసంగం ఒకటి తెలియజేయమని ఈ 18 శ్లోకాలు 2 అధ్యాయులు 55 మొదలు 72 వరకే ఎంతవరకు ఉంటాయి ఆ రోజు చదివేవాడు. అంటే ఆ ప్రజ్ఞ ఆ స్టడీ మైండ్ ఎలా ఉంటాడు, మైండ్ స్టడీగా ఉంటే మన బిహేవియర్ ఎలా ఉంటుంది, అంటే స్థిర బుద్ధి ఉన్నవాడు ఎలా ఉంటాడు అని స్వామివారు చెప్పారు. ఎవరికైతే అందులో మొదటి శ్లోకం ఏంటంటే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతం ఆత్మన్యేవాత్మన తోష్ట స్థిత ప్రజ్ఞశ్చ దూచ్యత్ ఆత్మన్యేవాత్మన తోష్ట. స్వామివారు చెబుతున్నారు ప్రజహాతి యథా కామాన్, కోరికలు ఎక్కడ పుడతాయి ఎక్కడ పుడతాయి, శరీరంలో పుట్టు, చైతన్యంలో పుట్టు, శరీరంలో కోరికలు పుట్టు. అసలు శరీరం వేరు మనస్సు వేరు కాదు, రెండు ఒకటే అనుకుంటాం. మనస్సు యొక్క స్థూల రూపం గ్రాస్ బాడు, మైండ్ సూక్ష్మం అనుకోండి. మైండ్ యొక్క నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఫేస్లో తెలుస్తుంది, నీకు ఎప్పుడైనా ఎండైజేషన్గా ఉంటే ఫేస్లో తెలుస్తుంది, మీకు జ్వరంగా ఉంటే ఫేస్లో తెలుస్తుంది, మీరు చిరాగ్గా విసుగ్గా ఉన్నారనుకోండి అది కూడా మీకు ఫేస్లో తెలుస్తాడు, అది కూడా మీకు ఫేస్లో తెలుస్తూ ఉంటాం. అంటే మనస్సు వేరు శరీరం అనుకుంటాం, మనస్సు యొక్క స్థూల భాగం ఇది ఏది శరీరం, ఈ గ్రాస్ బాడీ మనస్తే. ఆ శరీరం ఎవరిది, మీకు మన అందరికీ తలో శరీరం ఉంది, ఆ శరీరం ఎవరిది అంటే నాదంటారు. నాదని శరీరం చెప్పదు మనస్సు చెబుతుంది, ఈ శరీరం నాదని శరీరం చెప్పదు మనస్సు చెబుతుంది. ఈ ఇక్కడ ఈ కోరికలు భగవంతుడు ఏమంటున్నాడంటే స్వామివారు అది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు. భగవద్గీత మనకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా స్వామివారు చెప్పిన మాట ప్రమాణంగా తీసుకోవాలి. భగవద్గీత ప్రమాణ గ్రంథం. ఏంటది ప్రమాణ గ్రంథం? మీకు మేము ఉపనిషత్తులని ఋషులు చెప్పారు, వాళ్ళు సత్యాన్ని దర్శించిన వాళ్ళే. ఈయన ఋషి కాదు, స్వయంగా భగవంతుడు అనుకుంటే దేవుడు అవలేదు, స్వయంగా దేవుడు. ఈ భగవాన్ వాచ, ఈయన అక్కడి నుంచి వచ్చిన భగవంతుడి ముఖంలో నుంచి వచ్చింది. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడి ముఖంలో నుంచి వచ్చింది, భగవంతుడి పాదాల్లోంచి గంగానది వచ్చింది, భగవంతుడి ముఖంలోంచి భగవద్గీత వచ్చింది. గీత గంగా గాయత్రి. గంగానది ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడి పాదాల్లోంచి వచ్చింది. గీత ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడి ముఖంలో నుంచి వచ్చింది. అంటే గాయత్రి మంత్రంలో నా బుద్ధిని నాకు వివేకం పెంచమని, నాకు డిస్క్రిమినేషన్ పెంచమని, నాకు తెలివితేటలు పెంచమని, నాకు సద్బుద్ధి కలగజేయమని గాయత్రి మంత్రం అర్థం. మనకి ఎన్నున్నా ప్రయోజనం లేదు, సహృదం లేనప్పుడు, సద్బుద్ధి లేనప్పుడు. మనం అంత తేలిక కదా మనం చెప్పుకునే మాటలు. మీరు 10 వంతులు కట్టండి, లేదా 10 ఆశ్రమాలు కట్టండి. ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదా, ఇటువంటి ఆశ్రమాలు 20-30 కట్టండి. మీకు అర్థమవుతుందా? లేదా ఇంకో రకం సత్రాలు కట్టండి, లేకపోతే 20 కాలేజీలు 30 హైస్కూళ్ళు కట్టండి. ఇవన్నిటికి ఎంత సత్పురుషుని తయారు చేయడం కష్టం చెప్పండి. ఒక సహృదయం వాడిని సద్బుద్ధిని వాళ్ళని తయారు చేయడం కష్టం. ఇంకో గాంధీ ఏడు, ఇంకొక ఐన్స్టీన్ ఏడు, ఇంకో లంకన్ ఏడు. అమెరికా చాలా అభివృద్ధి పోయింది పోవడం కానీ ఏది, ఇంకో లంకన్ ఏడు. అంటే దీని లోతులు తెలియక మనకు చిత్తశుద్ధి లేక అదేదో మేడ కట్టేశారు. మేడ కట్టే నీకు పైసలు ఉంటే కట్ట. అంటే ఒక 20 కాలేజీలు కట్టడం కంటే ఒక సహృదయం సంపాదించడం, ఇది అది కల్టివేట్ చేయడం చాలా కష్టం. బయట డబ్బు ఉంటుంది కడతావు, ఇది నీతోటి నీ పోరాటం, నీతోటి నీకు పోరాటం. ఇది ఏది సవరణకి రావటం అంటారు. మారి మనస్సు పొందాలి, మారి మనస్సు పొందాలి. నీ స్వభావం నీకు సవరణ రానివ్వదు. ఎన్నో జన్మల నుంచి వచ్చిన అలవాట్లు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. ఆ వేగం దాని వేగం తాలూకి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఏదైనా ప్రయత్నం చేసినా, ఏదైనా సఫలమైన సంపాదించడానికి ప్రయత్నం చేసినా మాట మాటకి ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకు ఫెయిల్ అవుతాం? దాని వెనకాల వచ్చే అలవాట్లు వేగం పట్టండి. మీరు ఎక్కడ చూడండి, మీరు 10 కాలేజీలు కట్టండి, ఓ సఫలమైన వాడు ఒక్కని తయారు చేయండి, మంచి బుద్ధిని వాడు ఒక్కని తయారు చేయండి. కష్టం అది, మీరు అనుకున్న తేలిక కాదు. ఇక్కడ కృషి, ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే కోరికలు ఎక్కడ పడతాయి? మనసులో పడతాయి కోరికలని. మంచి కోరికైనా అక్కడ పడుతుంది, చెడ్డ కోరికైనా అక్కడ పడుతుంది. ఈ కోరికలన్నీ మనసులో పడతాయి. మనసులో పుట్టి ఏం చేస్తాయంటే మనసులో పడతాయి. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే కోరిక పుట్టగానే ఆడిపోయమంటున్నాడు. ఏదైనా నీకు ఏదైనా కోరిక వస్తాంటే, తలంపు వస్తాంటే లోపల ఏదో దోషం ఉంది, లోపల ఏదో పాపం ఉంది, లోపల ఏదో మైనస్ పాయింట్ ఉంది, లేకపోతే నీకు ఈ కోరికలు ఎందుకు వస్తున్నాయా? కడుపులో ఏం చేయలేకుండా కడుపు రేపు ఎందుకు వస్తుంది? తలకాయలు ఏం చేయలేకుండా నీకు తలకాయ పోవడం ఎందుకు వస్తుంది? అసలు నీకు డిజైన్ ఎందుకు 20 అవుతుంది? మనందరం స్వార్థపరులే కదా, క్రూరులు కూడా మనకు. కొంతమంది మనుషులకి స్వార్థంగా ఉంటారు కానీ క్రూరత్వంగా ఉండరు. కొంతమంది క్రూరత్వంగా ఉంటారు కానీ స్వార్థంగా ఉండరు. కొంతమంది రెండు కలిపి ఉంటారు. క్రూరత్వం ఉంటుంది, అదే టైంలో స్వార్థం ఉంటుంది. వాళ్ళు ఆ మనిషిని బయటకు తీసుకురండి కష్టం. మీరు 20 కాలేజీలు కట్టడం తెలికి ఆ మనిషిని అందులో బయటకు తీసుకురావాలి, ఆ ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకురావాలి. మీరు మీ అబ్బాయికి 10 కోట్లు సంపాదించవచ్చు, కానీ అంటే బుద్ధిమంతుని చేయండి. మీరు చేయలేరు. అది మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కాబట్టి దాని లోతులు మీకు తెలియటం లేదు. ఈ కోరికలన్నీ ఎక్కడ పడతాయి? మనసులో పడతాయి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అది పుట్టిన వెంటనే అది ది బర్త్ ఆఫ్ థాట్ ఇట్సెల్ఫ్ ఇస్ సిన్. ది బర్త్ ఆఫ్ డిజైర్ ఇస్ ఇట్సెల్ఫ్ సిన్. నీలో పాపం లేకపోతే నీకు అది కోరిక ఎందుకు డిజైర్ ఎందుకు వస్తుంది? అది ఏ రకమైన డిజైర్ అని అవ్వచ్చు. నీ మనసులో ఉదయించే కోరికల్ని అది యాక్షన్లో తీసుకొచ్చి అమలు జరపడం. అది ఎక్కడైతే పుట్టిన అక్కడ ఆప్ చేసి, ఇప్పుడు రోగం వచ్చినట్టు తగ్గించేస్తే ఆ రోగం విజృంభించదు. రోగం వచ్చి ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, ఫస్ట్ స్టేజ్లో తెలిస్తే చాలా మంది తగ్గిపోతున్నారు. అలాగే నీకు ఆ డిజైర్ వచ్చినప్పుడు సంస్కారం అక్కడ ఆప్ చేసేది. ఎవరికి వస్తుంది డిజైర్, దేనికోసం వస్తుంది అని విచారణ చేసి అక్కడ ఆపచ్చు. అయితే మనకు 10 రోగాలు ఉన్నాయనుకోండి, 10 రోగాల్లోనే 9 రోగాలు తగ్గిపోయినాయి, ఇంకొక రోగం ఉంది, ఒక్క రోగం చాలు నువ్వు చచ్చిపోవడానికని చెబుతున్నాడు భగవాన్. నాకు 10 రోగాలున్నా 9 రోగాలు తగ్గిపోయినాయి కదా, ఇంకొక రోగం కదా మిగిలింది చచ్చిపోవాలి అనుకో. ఒక్క రోగం చాలు నీ శరీరానికి డెత్గా ఒక్క రోగం, వన్ డిసీజ్ ఇదా. అదేవిధంగా నేను కోరికలను చాలా జయించేశాను, నాకు ఇంకా ఏదో ఒకటి ఉండే కోరికలు ఉన్నాయి, కోరికలు అన్ని జయించేశాను కన్నా రీబర్త్ ని పునర్జన్మ తీసుకురావడానికి, నిన్ను తీసుకుని అడవిలో పడేయటానికి అవి ఒక్క కోరిక ఇచ్చారు. నేను చాలా కోరికలు జయించేశానంటే ఒక్క కోరిక ఉంది ఇంకా అని అనుకున్నా, ఒక్క కోరిక చాలు నేను పాడు చేయటానికి. మీ శ్లోకం ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి ఎంత ఇచ్చినా అని తృప్తి పరచలో ఉన్న బీవీ రాజు గారు అన్నారు కదా, అక్కడ ఈ శ్లోకం ఆత్మ తుష్టగ అంటే తృప్తి. నీకు అర్థమవుతుంది, ఎవరికి తృప్తి కలుగుతుంది? బాహ్య నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన వాడు మంత్రి అవ్వాలనుకుంటాడు, మంత్రి అవ్వాలనుకుంటాడు, ప్రధానమంత్రి అవ్వాలనుకుంటాడు. అలాగా దానికి తృప్తి అంటే ఉండదు. మనకు అన్న వస్త్రాలు లేవనుకుంటున్నాయి, అన్న వస్త్రాలు లేనప్పుడు అన్న వస్త్రాలు అంటే చాలని బాబా అనుకుంటాడు. అన్న వస్త్రాలు ఇచ్చాక ఇంకో 100,000 సంపాదించాలనుకుంటాడు. తాతాకి ఇంట్లో ఏమనుకుంటాడంటే పెంకుటీడు ఉంటే చాలనుకుంటాడు. పెంకుటీడు వచ్చాక డాబా అనుకుంటాడు, డాబా వచ్చాక ఇంకోటి అనుకుంటాడు. ప్రాపంచిక విషయంలో ప్రాపంచిక విషయాలు నెరవేర్చుకుంటూ కోరికలు నెరవేర్చుకుంటూ ఇంతవరకు సృష్టిలో తృప్తి పొందినవాడు ఒక్కడు లేడు. ఎవడైనా చెప్పండి, ఎవరికైనా పోలీస్ స్టాప్ ఉంది ఆశ లేదు దానికి పోలీస్ స్టాప్ ఎక్కడ ఉందేమో చెప్పండి. ఆత్మన్యేవాత్మన తృష్ట ఎవరు తృప్తి పొందుతాడంటే స్వామివారు చెబుతున్నారు. స్వామివారు ఎవడు నీకు ఒక లోపల నీ హృదయంలో నారాయణుడు ఉన్నాడు, వాడిని ఆత్మను చైతన్యమును బ్రహ్మమును చాలా పేర్లు ఉన్నాయి, వాడి నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ లేడనుకోకుండా ఉన్నాడు, వాడు ఉన్నాడు. వాడు శక్తివంతుడు జ్ఞానవంతుడు, వాడు శక్తివంతుడు జ్ఞానవంతుడు, వాడు లోపల ఉన్నాడు. నా నీకు తెలుసుని ఉన్నాడు, తెలియకపోతే తెలియపోయినా ఉన్నాడు. అక్కడ నీకు ఆత్మ వల్ల నీ ఆత్మతో నువ్వు అక్కడ పెదడు తీసుకుంటాంటే అక్కడ సంతృప్తి పడతాంటే అక్కడ ఆత్మలో ఆత్మతో రమిస్తూ అక్కడ నువ్వు ఉన్నావనుకో, అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. లేదు బయట విషయాల వల్ల నీకు తృప్తి కలిగేందుకు అవకాశం లేదు, కలగదు. అంచేది జ్ఞాని కాని వాడికి ప్రతివాడికి పునర్జన్మ ఏం చేసి వాడికి ఆ పూర్ణస్థితి అందలేదు. అంటే ఆత్మలో ఆత్మతో ఎవడైతే రమిస్తున్నాడో వాడు పూర్ణానందం పొందుతాడు. ఎవడైతే పూర్ణానందం పొందలేదో, పరిపూర్ణ సుఖం పొందలేదో, అండైడెంటిటీడ్ హ్యాపీనెస్, అన్ని వరల్డ్లీ హ్యాపీనెస్ అది ఎవరికైతే అందలేదో వాడికి పునర్జన్మ వచ్చి చేరు. మనమందరం కుంటికాళి జనం, మనందరం కుంటోళ్ళు అవిటోళ్ళు. అంటే మనకి నడవలేము, పరిగెట్టేవాళ్ళు. మాకు మోక్షం రేపు వచ్చేస్తుందంటే ఎల్లుండి వచ్చేస్తుంది అని కనిపెట్టుకున్నారు అందరు. నడిచే ఓపిక లేదు మనకి, ఎక్కడ పరిగెడతా అందరూ కనిపెట్టుకున్నారు రేపు వచ్చేస్తుంది. మనుషులు చూస్తే కుంటోళ్ళు ఇలా దిండితే పడిపోతాం. ఇప్పుడు మనకి లోపల అందరూ కనిపెట్టుకున్నాడు రేపు సాయంత్రానికి వచ్చి అటువంటి గురువులు కూడా దొరికారు మీకు, రేపు సాయంత్రానికి ఇచ్చేస్తాను ఎదుండి ఇచ్చేస్తాను. 100,000 రూపాయలు ఇచ్చినోడు కైలాసం, 2 లక్షలు ఇచ్చినోడుకు వైకుంఠం, 3 లక్షలు ఇచ్చినోడుకు ఇంకోటి ఏదో ఇస్తారు. టికెట్లు పెట్టేశారు ఈ మధ్యన ఏదో కలిపి దుకాణం. అంటే ఎంత వేళమైన కింద తయారైందో, ఎంత వేళ కింద తయారైందో, సబ్జెక్ట్ని ఎంతగా అవగాహన చేస్తున్నారో తెలుస్తుంది. అది యుగ ప్రభావం అయి ఉండొచ్చు. ఇది కలియుగం డాక్టర్, ఇది ఆ యుగ ప్రభావం అయి ఉండొచ్చు. ఈ మధ్య అలాగే చెప్పారు, 1 లక్ష ఇస్తే కైలాసం ఇచ్చేస్తారు, 2 లక్షలు ఇస్తే బయట ఆయన చేసి మీతో ఫోన్లో మాట్లాడిస్తాను. నాకు అక్కడ అంత పెద్ద ఆయనతో నేను మాట్లాడలేనని బాబు, నాకు ఫోన్ కనెక్షన్ ఇవ్వద్దని చెప్పాను. ఇప్పుడు ఏదో కొన్ని అలవాట్లు ఉంటాయి మనకు. ఇప్పుడు కాళ్ళు వంకరగా ఉన్నాయనుకోండి, కాళ్ళు ఏమైనా తేడా ఉందనుకోండి, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలా పరిగెడతాడు? మీకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయని మీరు పరిగెట్టాలంటే పరిగెట్టగలరా? అది నడవటమే కష్టం. మనకు ఒక మన సాధన చేయ జన్మాంతరంలోంచి వచ్చే అలవాట్లు, ఆ ప్రీవియస్ భర్తలోంచి వచ్చే అలవాటు వేగం, తర్వాత తలంపులు, ఆ సంస్కారాలు, ఈ లోక వాసన, దేహ వాసన, శాస్త్ర వాసన అంటారు చూశారు. కొంతమంది లోకంలో గౌరవం వస్తే పనిచేస్తారు, కానీ పని కోసం చేయరు. అలా కర్మానుష్ఠానం, అలా కర్మానుష్ఠానం వేదంలో చెప్పినట్టు కానీ భగవద్గీతలో చెప్పినట్టు కానీ మనం చేయటం లేదు. కర్మ ఎలా అనుష్ఠించాలో అది భగవంతుని ఉపదేశించాడు. కర్మని ఎలా అనుష్ఠించాలో భగవంతుని ఆ రకంగా చేస్తే మనకు ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం రాదు. మన ఇష్టమైనట్టు చేస్తే, మన అహంకారం ఎలా చెబితే అలా చేస్తే ఫలితం రాదు. పని కోసం చేసేవాడు ఎవడు? ఏదో లోకానికి గౌరవం వస్తుందంటే లోకంలో గౌరవం వస్తుంది, మన పేరు ఆ గోడ మీద రాస్తారో ఏదో ఇలా అనుకుంటేనే కానీ వాడు సత్కర్మ చేయడు. కొంతమంది ఎవరైనా సందాకెళ్తారు అనుకోండి, ఆలోచిస్తాడు, అప్పుడు వాడు చెప్తాడు మీ పేరు తాటికే అంత రాసేస్తాం గోడ మీద, రూపం కల్పించుకుందే పేరు. ఇది ఇల్యూజన్. ఈ మాయలోంచి ఎవడు వస్తాడు? మాయలోంచి రావడం కష్టం. ఎందుకంటే వాడు పేరుతో తాదాత్యం పొందుతూ ఉంటాడు, ఆ రూపంతో తాదాత్యం పొందుతాడు. వాడు అందులో ఆ జైల్లోంచి రాలేడు ఇంకా బయట. ఆత్మ చైతన్యం మరో పేరు ఆత్మ, ఇవన్నీ పేర్లు మార్పులు. ఎక్కడైతే సుఖస్వరూపం ఉందో అందులోంచి సహజంగా ఇండిపెండెంట్గా ఎక్కడైతే దేవస్థు అయితే సుఖస్వరూపం, అక్కడే నీకు సుఖం ఉంటే అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. కానీ నీకు బయట నుంచి వచ్చే పదార్థాల వల్ల వస్తువులు నీకు తృప్తి కలిగే అవకాశం లేదు. వీడు ఎవడైతే తనలోంచి తన శాంతిని పొందుతున్నాడో ఇప్పుడు ఈ 100 కోట్ల జనం మీకు శత్రువు దేశంలో 100 కోట్ల జనం ఉన్నారనుకోండి. ఈ 100 కోట్ల జనం మీకు శత్రువులు అయిపోయారు అనుకోండి. జ్ఞానికి ఏమనిపించదు. జ్ఞానికి ఏమనిపించదు. ఉన్నది ఒకటే, అది తానై ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చే ఆనందం, శాంతిని, సుఖాన్ని జుర్రుకుంటున్నాడు. మీరు శత్రువులు, మీరు శత్రువులుగా ఉన్నారా లేకపోతే స్నేహితులుగా ఉన్నారా, తలం పేరు రాదాడు. అయితే వాడిలో చూసేది కూడా మీలో చూసేది నారాయణ. అయితే మన అందరూ హృదయంలో ఉన్న నారాయణ చూడటానికి ఎప్పటి వరకు ప్రయత్నం చేయటం లేదు. తీర్థయాత్రలో, గుళ్ళో, అరుణాచలంలో, కాశీలో, రామేశ్వరం ఇలా చూడటం, ఇది చేత కాక అలా బయలుదేరు. అయితే నీ హృదయంలో ఉన్న నారాయణ దర్శనం అయ్యే వరకు నీకు తృప్తి లేదు. అతనికి వెళ్తా ఉండొచ్చు, వస్తా ఉండొచ్చు, చివరికి ఏదో కొంత పుణ్యమనో చెమటనో మిగిలి. భగవాన్ ఎవరైనా అడిగాడు యాత్రలకు వెళ్ళి వస్తున్నాడు, వెళ్ళరండి మంచిదే, మీరు వెళ్ళరండి, అక్కడ ఏమీ లేదని తెలుసుకోవడానికి వెళ్ళరండి, మీరు వెళ్ళరండి, అవి యాత్రలు చూసిరండి, అక్కడ ఏదో ఉంది ఏదో ఉందని మీరు అనుకుంటున్నారు కదా, చూస్తే తెలుస్తుంది, అక్కడ ఏమీ లేదని తెలుసుకోవడానికి వెళ్ళి చూసిరండి. ఇప్పుడు మనం ఏదో మనం పరిగెత్తాలండి, కాళ్ళకేమో సంఖ్యలు కట్టేశారు, ఇంకేం పరిగెడతాం, ఏదో ఆత్మజ్ఞానం సంపాదించారు, ఆత్మజ్ఞానం సంపాదించారు, మోక్షం పొందారు, మోక్షం పొందారు అని పరిగెడుతున్నాం. ఈ అలవాట్లు ఉన్నాయి సంఖ్యలు, మన అలవాట్లే, మన వాసనలే, మన తలంపులే మన సంఖ్యలు. ఇవి ఒకవేళ మనం అభివృద్ధి పొందామని అభివృద్ధి పొందనివ్వాలి. ఇప్పుడు చూడండి డాక్టర్లు ఏమంటారు, మాకు బలానికి ఏదైనా మందు ఇవ్వమంటే డాక్టర్లు ఏమంటారంటే, ముందు రోగం తగ్గనివ్వండి, తర్వాత బలం మాట చూసుకోవచ్చు అంట. అసలు మనకి ఇందులోంచి బయటికి ఎలవాటులోంచి బయటకు రాలేకపోతున్నాం. ఇంకా అభివృద్ధి 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 అంటే మళ్ళీ మనమే మోసం చేసుకుంటున్నాం. అంచేత మనం ఆ జన్మాంతరంలో ఏ వాసన మనకి తర్వాత, ఇప్పుడు చాలా మంది ఆ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఏదో భోగాలు అనిపిస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్తూ ఉంటారు, ఏదో వాళ్ళు ఏదో జేబులో పైసలు ఉంటాయి, ఎలా తిరుగుతూ ఉంటారు, ఎలా తిరుగుతూ ఉంటారు, ఎలా కలిసి పెట్టుకుంటూ ఉంటారు, ఎంజాయ్. కానీ పాప వాళ్ళు వంట రోజు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు, కానీ వాళ్ళు పుణ్యబలం అంతా ఖర్చు అయిపోతుందని వాళ్ళకి తెలియదు. మనం హ్యాపీగా ఉన్నామని అనుకుంటారు, ఉనికి అలా అనిపిస్తుంది అంతే, కానీ వాళ్ళు సంపాదించిన పుణ్యబలం అంతా ఖర్చు అయిపోతుందని వాళ్ళకి తెలియదు. అయితే నీకు లోపల నీ స్వరూప సుఖం నీకు స్వరూపంలో నీ స్వరూపంలో నువ్వు సుఖం స్వరూపంలోని సుఖం నీకు తెలియనప్పుడు, స్వరూపంలోని ఆనందం నీకు తెలియనప్పుడు, స్వరూపంలోని శాంతి తెలియనప్పుడు, బయట వ్యక్తుల ద్వారా కానీ, బయట సమాజంలోంచి కానీ, బయట సంఘటనలోంచి కానీ ఏది వచ్చినా నిలబడదు. అవి అంతేగాని నిలబట్టే కదా నీకు తృప్తిని ఇవ్వదు. అది బీవిరాజు గారు మాటకుని 1000 కోట్లు ఇచ్చి ఒక మనిషిని తృప్తిపరచలేమన్నారు. ఆయన జీవితాన్ని గురించి చెప్పాను, 1000 కోట్ల రూపాయలు ఒకడికి ఇచ్చి నేను సాటిస్ఫై అని అనిపించలేమంటున్నాడు. ప్రపంచం అట్టి ఏంటది, ప్రపంచం స్వభావం అది, దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. బయటికి కూడా లోపలికి తీసుకోకూడదు మనము. బయట మీరు ఎమ్మెల్యేని స్తోత్రం చేశారనుకోండి, మీరు ఈ స్తోత్రం చేశారనుకోండి, స్తోత్రం చేస్తే మీరు లోపలికి తీసుకుంటారు. ఎవరైనా విమర్శించారనుకోండి, అది లోపలికి తీసుకుంటారు, అది కూడా లోపల తీసుకుంటారు. మీకేం వస్తుంది, ఎవరైనా మిమ్మల్ని పొగిడితే సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. మీకు అర్థమవుతుందా, అంటే మైండ్ అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది ఉండేట్టు వల్ల మళ్ళీ వెనకబడిపోతాం, మనం చేసిన సాధన అంతా ఖర్చు అయిపోతుంది. కష్టపడి చేసిన సాధన అంతా ఖర్చు అయిపోతుంది. అంటే నెలకు 100 రూపాయలు సంపాదించి 150 రూపాయలు ఖర్చు పెడతాంటే మన స్థితి ఎలా ఉంటుంది, సంపాదించేది నెలకు 100, ఖర్చు ఏమో 150 రూపాయలు, ఇంకా బడ్జెట్ ఎలా ఉంటుంది, ఆ సంసారం ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలాగం. ఈ బయట కూడా ద్వైతం కూడా అన్ని తీసుకుంటూ ఉంటాం, ఏదో సాధన చేసినా రామరామ అంటాం, అమ్మా ఆ చేసేది ఎవరు, మనసే చేస్తుంది, మన మళ్ళీ పొల్యూట్ అయిపోయేది ఎవరు, మనసే పొల్యూట్ అయిపోతుంది. అప్పుడు దానికి వచ్చి రామనామంలో వచ్చే పుణ్యం కంటే పొల్యూట్ అయిపోయే భాగం ఎక్కువగా ఉంటుంది. కొంత కొంతమందికి ఆ పూర్వజన్మలో పుణ్యం ఎక్కువ ఉంటే కొంత బయలుపడితే కొంతమందికి వస్తుంది. ప్రహ్లాదుడికి వాళ్ళకి ఎలా వస్తుంది, ప్రహ్లాదుడికి ప్రహ్లాదుడికి కూడా భక్తి బయలుపడుతుంది. ప్యూరిటీయే భీష్ము కృష్ణుని అంటాడు భీష్ముడే నీ ప్యూరిటీ ఎలా ఇన్కార్నేట్ అయ్యావు అన్నాడు. అది మామూలు వాళ్ళు చెప్తే పర్లేదు, భగవంతుడు చెప్పాడు. ఇంకాడికి ఏం కావాలి భీష్ముడికి? భీష్ముడు అన్నాడు నువ్వు ప్యూరిటీ ఎలా ఇన్కార్నేట్ అయ్యావు, ఖరీదే కాదు అంటే కొన్ని వేల యుద్ధాలు చేసాడు అది వదిలేయి, ఆ యుద్ధాలు గొడవలు అన్నీ వదిలేయి, నీ ప్యూరిటీ ఎలా ఇన్కార్నేట్ అయ్యావు. అంటే రోజు విపరీతంగా చంపేశాడు పాండవుల సైన్యం. ఈ భీష్ముడు విపరీతంగా సైన్యం ఖాళీ అయిపోతాడు. ఆ రోజు కారణాలు వీడు యుద్ధం మాని సైన్యం ఖాళీ, పాండవులు సైన్యం ఖాళీ అయిపోతాం. అప్పుడు ఈ కృష్ణుడు సలహా అడిగారు, ఏంటి రోజుకి ఆ రోజు కారోజు మన సైన్యం కౌరవుల సైన్యం బాగుంది, మన సైన్యం ఎక్కువ మంది చచ్చిపోతారంటే ఆయన మనం ఏం చేయలేము ఏమండి భీష్ముడు మనం ఏం చేయలేము, ఇంకా మన అందరం కలిసి చచ్చిపోకుండా అడుగుతా ఉన్నాడు కృష్ణుడు. దాని ముహూర్తం రాత్రి 12 గంటలకు భాగం పెట్టుకున్నారు. పగలెందుకని సరసరి ఎంపీలని ఎమ్మెల్యేలు కొనుక్కునేటప్పుడు పగల కొండ రాత్రి 1 గంట 2 గంటలకి సిటీ నిర్మలంగా ఉంది అప్పుడే కొనుక్కుంటారు. మన ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ కొనుక్కోవాలనుకోండి, రేపు ఎలక్షన్ అనుకోండి, రేపు పార్లమెంట్లో విశ్వాస తీర్మానం అనుకోండి, రాత్రి 1 గంట 2 గంటలకు వెళ్తారు. ఎవరు ముందు అన్ని అరేంజ్ చేసుకుంటారు, పలానాడు వస్తాడు మీకు డబ్బు ఇవ్వటాను, పలానాడు వస్తాడు వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేసి ఉంచుతారని మళ్ళీ కొట్టడం గొడవ ఇవన్నీ వెళ్ళడం లేకుండా ఖాళీ అయిపోతాడు. డబ్బిస్తే డబ్బు పుచ్చుకుని యుద్ధం చేసి తక్కువ చేస్తాడంటే అలా కాదు వాడు, ప్యూరిటీ ఇట్సెల్ఫ్ అన్నాడు కృష్ణుడు. వాడు మనం ఏమీ చేయలేము, ఏదో మాయ మాటలు చెప్పి ఐ మాటలు చెప్పి అని చేయలేము, ఇంకో ఒకటే ఉపాయం నువ్వు చచ్చిపోమని వెళ్ళి అడుగొద్దాం అన్నారు. ఏదో తీసేద్దుడు దుర్యోధన నాయుడు, దుర్యోధనతో భీష్ముడు రోజుకి ఎంతమంది సైన్యాన్ని ఖాళీ చేయి ఎంతమంది చేసేవన్నాడు, దుర్యోధన చేసేస్తున్నాడు. కానీ దుర్యోధనతో ముందే చెప్పాడు, ఏమని చెప్పాడంటే పాండవులు నా చేతితో పెంచాను, వాళ్ళు 5 గురు మటుకు చంపను, మిగతా వాళ్ళందరూ తీసేస్తాడు. పాండవులను మటుకు చంపను, నా చేతితో పెంచాను, వాళ్ళు నా చేతితో పెంచిన నేను చంపలేను. అది పిల్లకాయన వాళ్ళు చదువులు చెప్పించి చెప్పించి నా చేతులతో నేను చంపను, మిగతా సైన్యాన్ని చంపంటే చదువుతాను కదా, పాండవులను చంపలేను. అలా మిగతా సైన్యాన్ని చంపుకుని వస్తున్నాడు. ఇంకా రేపు 10వ రోజు అనగా పాండవులు రాత్రికాల 12 ఇంటికి వెళ్ళి తాత నువ్వు చచ్చిపోవాలి లేకపోతే మాకు యుద్ధంలో నెగ్గే అవకాశం లేదు, అయితే ఇప్పుడు మీరు ఎదుర్కోండి, రేపు శకంగా అర్జునుడిని యుద్ధం చేయకుండా శకంగా ఎదురకుండా శక స్త్రీతో యుద్ధం చేయడవాడు. భీష్ముడికి ఒక నియమం ఉంది, ఆడవాళ్ళతో యుద్ధాలు చేయడం. ఇప్పుడు మనం ఎలా ఉన్నా అంటే ఇంట్లో పులికింది అంటాం, ఈదిలో పులిలా తిరుగుతూ ఉంటాం. ఇంట్లో పులి ఈదిలో పులిలా తిరుగుతూ ఉంటాం. లేడీస్తో యుద్ధం చాలా అతను వ్రతం ఆడచ్చు భీష్ముడు. అంటే రేపు సెకండ్ నేను ఎదురుకుండా పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేయకుంటే యుద్ధం మానేస్తానని చెప్పాడు, పడిపోయాడు యుద్ధం వదిలేశాడు, అస్త్రాలు వదిలేశాడు. తర్వాత ఉత్తరాయణ వచ్చాక శరీరం విడిచిపెట్టాడు, అది వేరే విషయం. అది మొన్న నేను ఎక్కడ చెప్పాను, పాలకుల్లో చెప్పిన కథ ఒకటే జ్ఞాపకంచుకోండి, దుఃఖం రక్షించడానికి అంతకంటే ఇంకో ఉపాయం లేదు. భీష్ముడు ధర్మరాజు బెంగ పెట్టుకుంటే చెప్పాడు కదా దుఃఖం ఎలా నశిస్తుంది, ఆ ఒక్క కథ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఎంత దుఃఖం ఉన్నా నశిస్తుంది, ఎంత నిప్పున్నా నీళ్లు పోస్తే ఆగిపోతుంది, అది ఎంత దుఃఖం ఉన్నా మీకు నశిస్తుంది. ఆ కథ కనుక ఇది అర్థమైతే ప్యూరిటీ ఇట్స్ సెల్ఫ్ అంటాడు. అంతకంటే భీష్ముడి సాటి భగవంతుడు చెప్తాను, అంతకంటే భీష్ముడికి ఏం కావాలి, నువ్వు ప్యూరిటీ ఈ రూపం ధరించి వచ్చావు. అయితే మనం ముందు జ్వరం తగ్గిన తర్వాత కానీ బలానికి మందు సల్మెటరీస్కి ఏం చేసుకోవాలంటే మనం సాధన చేస్తూ పక్కన, అంటే మనకు బలహీనత లేవు, మన ఒంటరిగా ఇప్పుడు ప్రతి వాడికి ఏకాంత వాసం అవసరం. ప్రతి మనిషి గారు సన్యాసం అవ్వచ్చు, గృహస్థులు అవ్వచ్చు, అది ఏకాంత వాసం అవసరం. ఆ ఏకాంత వాసంలో మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి, తర్వాత పూడజన్మ నుంచి వచ్చిన అలవాట్లు ఏంటో తెలుస్తూ ఉంటాయి. ఆ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్ అలవాట్లు వేగం ఏముంటే అలవాటు వేగం తెలుస్తుంది. అది దానికి విరుగుడు మనం ఎలా సాధన చేస్తే దానికి విరుగుడు, అలా సాధన ఆ టెక్నిక్ నేర్చుకుని సాధన చేస్తూ ఉండాలి. ఆ హోలీ కంపెనీ వల్ల కూడా చాలా బలహీనతలు పోతాయి. ఈ పరావిద్యలు అపరావిద్యల గురించి వివేకానంద మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాడు నాకు. ఒకసారి వేరే చిన్న వివేకానంద అప్పుడు పిల్లోడు రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే అరే పిల్లలు చిన్న వివేకానంద పిల్లవాడు అరే చిన్న వివేకానంద చదువులు బాగా చదువుకుంటున్నామని అడిగాడు. చదువులు బాగా చదువుకుంటున్నామని అడిగాడు. చదువు మనం అడుగుతాం కదా చదువు బాగా చదువుకుంటున్నామని అడిగాడు. కానీ చిన్న వివేకానంద వాడు ఏమంటే చదువులు బాగానే చదువుకుంటున్నాడు. ఏం చెప్పాడు? చదువులు బాగానే చదువుకుంటున్నాను అని చదువులు బాగా చదువుకుంటున్నాను చెప్పి ఊరికి వచ్చాం కదా. నేను చదివి చదువులన్నీ మర్చిపోవడానికి మీ దగ్గర ఏదైనా మందు ఉంటే ఉండి ఇప్పుడే మేం చేస్తాను. నేను చదువు బాగానే చదువుకుంటున్నాను, చదువు బాగానే చదువుకుంటున్నాను, ఏ మార్కులు అయ్యి సరిపడే వస్తున్నాయి, మార్కులు అయ్యి సరిపడి వస్తున్నాయి, జ్ఞాపకశక్తి కూడా సరిపడే ఉంది. కానీ నేను చదువుకున్న చదువులన్నీ మర్చిపోవడానికి నీ దగ్గర ఏదైనా ఔషధం ఉంటే సేవిస్తానని చెప్పాడు. అదేంటా బుల్లి వివేకానంద చిన్న వివేకానంద అలా అంటే మళ్ళీ మీ పాదాల దగ్గరికి చేరుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను చదువుకున్న చదువులన్నీ అడ్డొస్తాయని నాకు తెలుసు అన్నాడు వాడి స్వామి. అంటే మనం ఈ లౌకిక విద్యలన్నీ మనకు అడ్డొచ్చేస్తాను ఆయన అన్నాడు. అలాగే ఎవరన్నా వివేకానంద అన్నాడు మళ్ళీ మీ పాదాల దగ్గర చేర్చుకోవడానికి ఇదంతా ఇదంతా మనస్తోటి ఎక్కలేరు. ఈ విద్యను మనస్తోటి సంపాదించాం, మనస్తోటి మనస్సు అణిగిచ్చలే కానీ మనస్సు అంటే బ్రెయిన్లో మెదడులో మనస్సు ఎంత సహజంగా ఉంటుందో లోపల ఉన్న బ్రహ్మములో ఆత్మలో అంత సహజంగా ఉంటుంది కానీ ఇది అడగదు అడగదు. ఇది అది నిలబడలేదు. మనస్సు ఆత్మలో నిలబడాలి, అక్కడ ముంచాలి మనస్సుని. అది ముంచితే ఇంకా మనస్సు కలగదు. మనిషికి అంతకంటే పెద్ద అవకరం, మన మనస్సు కంటే పెద్ద అవకరం మనకు లేదు. ఎవడ మనస్సు ఆడికి ఇష్టం, ఇది పెద్ద అవకరం. ఇది మనకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డొచ్చింది. మిమ్మల్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాంటే నా నేను చదువుకునే విద్యలని నాకు మళ్ళీ అడ్డొచ్చేస్తే అంటే మెడిసిన్ ఉంటేనే అవి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. వి వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలా కిక్ దిస్ వల్ మెడిసిన్ వేస్తాను. ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ ఎలా కిక్ దిస్ వల్ మెడిసిన్ వేస్తాను. అదేంటంటే ప్రపంచం నిజం కదా, ప్రపంచం నిజమే కదా, నిజమే ప్రపంచం. మన దృష్టితో చూస్తే ఇదంతా నిజమే, ఈ ప్రపంచం అంతా నిజమే. లోకం దృష్టితో చూసినప్పుడు లోకం అంతా నిజమే, కానీ శాస్త్ర దృష్టితో చూసినప్పుడు బ్రాహ్మీ స్థితిలో ఉండి చూసినప్పుడు శాస్త్రం అంటే ఇప్పుడు మన వాళ్ళకి శాస్త్రం అంటే భగవంతుడు చెప్పింది శాస్త్రం, ఋషులు చెప్పింది శాస్త్రం. అందుకని చెగరబాటలు నీ మనసు ఎదుగంతే ఉంటే రోజుకో రకంగా ఉంటాను, ఈ భక్తులు కూడా రోజుకో రకంగా ఉంటారు. ఏదో చెప్పింది శాస్త్రం కాదు. చైతన్యం దేహాన్ని ధరించి మాట్లాడతాడు, అది శాస్త్రం. ఈ బుడబొక్కలు అందరూ వేసుకొస్తే శాస్త్రం అంటే వాళ్ళు పాడైపోతారు, మనం పాడైపోతాం, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు దారి చూపించినట్టు. చైతన్యము జ్ఞానము ఒక శరీరం ధరించి మాట్లాడతాడు, అది శాస్త్రం. నీకు శాస్త్రం దృష్టిలో ఏమీ లేదు, శాస్త్రం దృష్టిలో అసత్యమే. లోకము ద్వైతంగా మన కోణంలో చూసినప్పుడు ఇది నిజమే, మన కోణంలో చూసినప్పుడు లోకం అంతా నిజమే. కానీ శాస్త్ర దృష్ట్యా చూసినప్పుడు నీకు బ్రాహ్మణ స్థితిలో చూసినప్పుడు ఇది నిజం కాదు. ఒక నౌకరు ఇద్దరు యజమాన్ని సేవించగలడన్నాడు యేసు. ఇద్దరి దగ్గర పాలేడితే ఎక్కడ కూరుతుంది? ఎవరికి ఇల్లు తిట్టేస్తూ ఉంటారు, ఆవిడ తిట్టేస్తూ ఉంటారు. ఒక నౌకరు యేసుక్రీస్తు అంటాడు, ఒక నౌకరు ఇద్దరు యజమానుల దగ్గర సేవించగలడా? నీకు ఇది కావాలంటే అది కావాలంటే రెండు సాధ్యం కాదు, రెండు సాధ్యం కాదు. నీకు బ్రాహ్మణ స్థితి పొందాలంటే ఏదో స్టేజ్లో ఆగాలి. ఏది ప్రాపంచక దృష్టి, ఆ విషయ వాసనలు, విషయ దృష్టి నువ్వు అడగా ఆత్మదృష్టి కలిగేది. నీ విషయాన్ని చింతిస్తూ ఆత్మభావన పొందగలవా? నీకు ఆత్మజ్ఞాస కలుగుతుందా? ఆత్మానుభవం కలుగుతుందా? అమృతానుభవం కలుగుతుందా? విషయాన్ని చింతించేవాడికి ఏం కలగదు, ఆత్మదృష్టి ఉండాలి కదా. మనస్సుని ఆత్మ నువ్వు మనస్సుని విషయాలతోటి నువ్వు ఇలా మనం ఎక్కడికో వెళ్ళు, మనం ఇలా వెళితే ఇలా పాలకులు వెళితే భీమవరం రావాలంటే ఎలా వస్తుంది? మనం ఇలా పాలకులు వెళుతున్నాం, భీమవరం రావాలంటే ఎలా వస్తుంది? ఏ డైరెక్షన్ వెళుతున్నావు? విషయ దృష్టి విషయాలు నిరంతరం ఆలోచిస్తుంటే నువ్వు బ్రాహ్మణ స్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మము గురించి స్మరిస్తుంటే, దాని గురించి శ్రవణం చేస్తుంటే, దాని పట్ల ప్రీతి ఉంటే, దాని పట్ల ఇష్టం ఉంటే, నీ కోరికుంటే సరిపోదు. ఏ వస్తువునైతే పొందదనుకుంటున్నావు ఆపుకోలేని ఆప్యాయ ఇక నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే అమాయకరాలంటే మనకు తెలియబడదు. నీకు ఏ విషయం తెలుసుకుంటావో 100% నీ మైండ్ అక్కడ ఉండాలి. డైవర్షన్ పరికరాలు అది ఎవరో భక్తులు ఎంతో మంది సాధన చేస్తుంటారు, ఎన్నో వేల మంది సాధన చేస్తుంటారు, ఎన్నో లక్షల మంది ఉన్నారు, కానీ సిద్ధి పొందేవాడు ఎవడో ఒకడో ఇద్దరే కదా అన్నాడు స్వామి. మిగతా అన్ని ఫెయిల్స్ డ్రాప్ అవుట్స్. ఇప్పుడు 1వ తరగతిలో చేరిన వాడు ఎంఏ క్లాస్కి వచ్చినవాడు చాలా తక్కువ, మధ్యన డ్రాప్ అవుట్స్ ఉంటారు, జారిపోతూ ఉంటారు, ఏదో కారణం వల్ల మానేస్తూ ఉంటారు చదువు. ఆ ముగింపు వరకు అంత సాధనకి సాధనా బలం ఉండాలి కదా, అంత పట్టుక తయజూరిన్స్ ఉండాలి కదా, ఆ టాలరెన్స్ ఉండాలి కదా. డూ ఆర్ డై. ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఏదో పుష్పాలు పెడతాం, దేవుడి దగ్గర పుష్పాలు పెడతాం, ఏదో పూజ చేస్తున్నావు అనుకుంటాం. నువ్వు దేవుడి దగ్గర పూజ ఎలా చేస్తున్నావో, ఈ లోకానికి సంబంధించిన పనులు కూడా రెండు చేతులతో దేవుణ్ణి ఆరాధించాలి. మనం అవసరాన్ని బట్టి పని చేయం, గొప్పలు వస్తే చేస్తాం. అది దేవుణ్ణి ఆరాధించడం ఎలా అవుతుంది? ఇప్పుడు అక్కడ దేవుణ్ణి ఆ చేతులతో నువ్వు లోకాన్ని ఆరాధి, ఆ దేవుడి పటాన్ని ఎలా ఆరాధిస్తున్నావో ఈ చేతులతో నువ్వు లోకాన్ని ఆరాధన అంటే నువ్వు చేసే పని లోకానికి ఆరాధనగా ఉండాలి. లోకం ఈశ్వరుడే, బ్రహ్మమే, మహావిష్ణువు ఈ లోకం రూపంలో కనిపిస్తున్నాడు. మనం చెప్తా ఉంటాం కొమ్మరివాడు మట్టి, కొమ్మరివాడు మట్టిని కొండగా ఎలా తయారు చేశాడు, సృష్టిని అంతా ఈశ్వరుడు ఎలా తయారు చేశాడు. ఇదంతా ఆయన సొత్తే. మనం ఏదో మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం, ఏదో కొంతకాలం అటు ఇటు తిరుగుతాం, లేకపోతే వెళ్ళిపోతాం ఉంటాం. ఈ సొత్తు స్వామిది, ఈ స్వామి అంటే ఈశ్వరుడు, ఇదంతా ఆయనే. అసలు ఈ చిన్న రంధ్రుడు రామకృష్ణుడు కొంతమంది ఒక యోగం బాగా చెప్తారు, కొంతమంది యోగం అదే తక్కువ చేసి చెప్తా ఉంటారు. మీరు కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం మీరు సమానంగా చెప్తున్నారు. ఈ మూడు ఆ మూడేట్ల మీద సమానమైన గౌరవం పెట్టుకుని చెప్తే అరే కలిపెట్టేసేవరా చరణ్ అరవింద్రరావు నన్ను దొరికేస్తున్నాను నీకు, నేను నీకు దొరకకుండా చూసుకుందామంటే నీకు దొరికేస్తున్నాను అన్నాడు. కొంతమంది ఏదో యోగానికి ఒక్క యోగానికే ప్రాముఖ్యత ఇస్తారు. మీరు భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం అన్ని యోగాలని సమన్వయం చేసి ఈక్వల్ ఇంపార్టెన్స్ అందరికీ అన్ని యోగాలకి ఇప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ మనిషి జీవుడు ఎలా తరించాలని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నారు. ఒక యోగం మీద ఉరిగిపోవటాలు అన్నిటికి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దొరికే నేను దొరికేస్తున్నా అంటారా మీ చిన్న వీరేంద్రుడు? నీకు కనిపించకుండా ఉండాలన్నా కనిపించిపోతున్నాను అంటే నీకు నేను కనిపించకుండా ఉండాలనుకుంటున్నాను, కనిపించిపోతున్నాను ఎక్కువగా. ఆ చిన్న రైతున్నాడు మీరు కనిపించకపోతే మేము ఎలా చూడగలం, కనిపిస్తాంటారే మేము చూడగలం అన్నాడు. అంటే గ్రేటర్ డిసైపుల్ ఆఫ్ గ్రేట్ గురు, గ్రేటర్ డిసైపుల్ ఆఫ్ గ్రేట్ గురు. మీరు కనిపిస్తాయంటే చూడగలం కదా, కనిపించకుండా ఎలా చూస్తాం? నేను దొరికేస్తున్నాను ఇంకేంటి, మీరు కనిపిస్తున్నారు కాబట్టి మాకు దొరికేస్తున్నారు అన్నాడు. కర్మానుష్ఠానం ఆ శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా చేయాలి. కర్మానుష్ఠానం ఎలా చేయాలి? శాస్త్రంలో చెప్పిన అది శాస్త్రం అంటే మనకి ఏం అక్కర్లేదు. మీరు ఒక మాట్లాడండి, పూజ చేయండి, జపం చేయండి, సత్కర్మ చేయండి, తర్వాత ఈశ్వరు పట్ల ఈశ్వరు పాదాల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండండి, ఈశ్వరు పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఇదన్నిట్లో ప్రయోజనం ఏంటంటే మీకు లోక ప్రయోజనాలు కావాలంటే నెరవేరుతాయి. లోక ప్రయోజనాలు ఏమైనా ఉంటే నెరవేరుతాయి. కానీ మనం అందరం కోరుకునేది ఈశ్వరుని కరుణ, ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ కంపాషన్ లేకుండా, ఈశ్వరుని మెలిసి లేకుండా ఆయన స్వరూపాన్ని మనం పొందలేము. అంటే మనందరికీ భగవంతుడి కంటే భగవంతుడి కల్పించిన సృష్టి అంటే బాగా ఇష్టం. ఏం చేస్తే మన దొంగలను కూడా కల్పించబడింది కాబట్టి నిజంగా ఇది కూడా కల్పించబడింది. ఏదైతే మనం నేను అంటే అది కలుషితమైన నేను కల్మషమైన నేను అది ఉరికే మోహం మనోదేహములతో కలిసి ఉంటుంది. ఆ గడప దాడి చేయలేదు, ఆ మనసు అనే గడప దాడి చేయలేదు. ఉదయాకాశంలో ప్రవేశిస్తాం. ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన శాంతి, ఎడి చూసిన సుఖమే. నీకు అలా భర్తకి డెత్కి డిఫరెన్స్ లేకుండా పోతుంది. డెత్ ఇట్సెల్ఫ్ ఇస్తాడు, భర్త ఇట్సెల్ఫ్ ఇస్తాడు. అలా భర్త అనేది ఒక థాట్ అంతే, డెత్ అనేది ఒక థాట్ తలంపులయ్యి. నీకు డీప్ స్లీప్ లో భర్త ఎక్కడ ఉంది, డీప్ స్లీప్ లో డెత్ ఎక్కడ ఉంది? అలా కర్మ కూడా శాస్త్రంలో ఎలా చెప్తే అలా చెయ్యాలి. తర్వాత మనకి అన్ని రాగద్వేషాలు, మనకి అన్ని రాగద్వేషాలు గమ్యానికి వెళ్ళిపోవాలి. ఆడు కుంటోడు యమలాపర్వతాలను దాటేస్తానంటాడు. అలా మనపది కూడా అలా ఉంది, లైక్స్ డిజ్లైక్స్, లైక్స్ డిజ్లైక్స్. దీనివల్ల మన టైం వేస్ట్. ఆడు మంచివాడు అనుకుంటాం, ఆడు చెడ్డవాడు అనుకుంటాం, మనం ఆడు తీర్పులు చెప్పడానికి. దీనివల్ల మనకి టైం, లైక్స్ డిజ్లైక్స్ వల్ల మన సాధనకు భంగం అవుతుంది. మన సాధనకి రాగద్వేషం. విశ్వామిత్రుడంత గొప్ప మహర్షి. విశ్వామిత్రుడు ఆయన ద్రష్ట దీనికి. ఎవరికి? గాయత్రి మంత్రానికి. గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడే ఋషి. గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు. దానికి ఋషి విశ్వామిత్రుడు. అయితే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేయకుండా, గ్రౌండ్ ప్రిపేర్ అవ్వకుండా తపస్సు మొదలుపెట్టేశాడు. తపస్సు మొదలుపెట్టి కొద్ది లోపల ఏమన్నా కదా బయటకు వచ్చేస్తుంది. లోపల ఆయన కామకం, ఆయన కోపం. ఎవరికి? విశ్వామిత్రుడి కోపం. ఆయన మాట చెడిపోవాలి, అది మంచిగా చెడ్డం. ఆ కోపంతో పాటు కామం కూడా ఉంది. ఆ కామం అణిగొంది కానీ పోలేదు, సీటు తోటి పోలేదు. నీకు అర్థమవుతుంది? కామక్రోధాల్లో లోని రాగద్వేషాలన్నా కామక్రోధాలు ఒకటే. తర్వాత నేనకని పంపిస్తారు. ఈ దేవతలు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడ ఏదో తపస్సు ప్రారంభిస్తే వాళ్ళందరినీ మీ తపస్సు చెడగొట్టడానికి జనాలు పంపుతూ ఉంటారు. వాళ్ళు అంటే మీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూడటానికి. మీ స్ట్రెంగ్త్ చూడకుండా వాళ్ళు రియలైజేషన్ రానెవరు. అలా విశ్వామిత్రుడి దగ్గరికి ఆ నేనకని పంపారు. ఆయన ఫెయిల్ అయిన తర్వాత ఆ గొడవ అయిపోయింది, అదే సంసారం అయిపోయింది. కోపం ఒకటి, కోపం ఆయన విశ్వామిత్రుడికి కోపం ఒకటి. ఏంటి, కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం, కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం, ఏదో గోళం తపస్సు చేస్తున్నాం, లోపలి పోలేదు. ఈ రెండు ఏదో రకంగా భంగం చేసేసి ఇలా ముట్టికలు తినగా ముట్టికలు లెంపలు ఆయన కర్మ ఆయన లెంపలు వాయిస్తాంటే అప్పుడు అనుకున్నాడు, మనం ఎంత తపస్సు చేసినా చిల్లులున్న కొండని నీళ్లు పోసి నింపగలవాం. చిల్లులున్న కొండని నీళ్లు పోసి నింపగలవా నువ్వు? అన్ని కోల్సే చాలా బలం. తపస్సులు కూర్చుని నేను బ్రహ్మజ్ఞానం సంపాదించాలి, వశిష్ఠుడు మహర్షి సమానం అయిపోవాలి, బ్రహ్మర్షి ఇప్పుడు రాజు ఋషిగా ఉన్నాను బ్రహ్మర్షిగా అయిపోవాలి అనుకుని చేస్తున్నట్లయితే ఆ లోపల బలహీనతలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, చెడగొట్టేస్తున్నాయి. ఏదో ఆకర్షణ కనిపిస్తున్నాయి, ఏదో బయట ఆకర్షణ కనిపిస్తున్నాయి బయటకు. ఒకసారి స్వామి జ్ఞానం అని చెప్పారు, మనిషి పతనం అవటానికి లోకంలో ఒకటి రెండు కదా అనేక ఆకర్షణ ఉండాలి. ఈ ఆకర్షణను ఓవర్కమ్ చేసి వస్తేనే కానీ నీ గూట్లోకి నువ్వు వెళ్ళవన్నారు. లోకంలో ఒకటి రెండు మూడు నాలుగు కాదు, వందలాది వేలాది ఆకర్షణ ఉండాలి. ఈ ఆకర్షణ అన్నిటినీ నువ్వు గెంటుకొస్తే, ఈ ఆకర్షణని జయించుకుంటూ వస్తే నీ హృదయంలోకి నువ్వు వెళ్ళగలవు. కానీ ఆకర్షణలో కనుక పడి ఉంటే బయటకు రాలేవు అన్నాడు. తర్వాత ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఓ తల్లి కొడుకు తల్లి అబ్బాయికి ఇచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి కొట్టులోకి వెళ్ళి నూనె తెమ్మన్నారు. కొట్టులోకి వెళ్ళి మంచి నూనె తెమ్మన్నారు 10 రూపాయలు ఇచ్చి. జ్ఞానాన్ని చెప్పాను కదా. ఆడేం చేశారు, రోడ్డు పక్కనేమో ఏదో నాటకం ఇదే వేస్తున్నారు. రోడ్డు పక్కనే నాటకం ఇదే వేస్తున్నారు. నాటకం ఏదో వేస్తే నాటకం 5 రూపాయలు అమ్మ ఇచ్చింది, వెళ్ళి మంచి నూనె తేవాలి, ఇవన్నీ మర్చిపోయి ఆ నాటకం దగ్గర కూర్చున్నారు. మన బతుకులు అలా ఉన్నాయి. జ్ఞానం ఉద్దేశం మంచిగా ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాం. లోకంలో ఎన్నో ఆకర్షణలు, ఇందులో ఒక ఆకర్షణ నుంచి వస్తే ఇంకో ఆకర్షణలో పడిపోతాం. మొత్తం ఈ ఆకర్షణ నుంచి బయటకు వస్తేనే కానీ నీకు బ్రాహ్మీ స్థితి కలగదు, అవకాశం లేదు. ఆ రోడ్డు అంటే పక్కన నాటకం వేస్తాంటే తోలుబొమ్మ, అప్పుడు తోలుబొమ్మలు అట్లుండి. వాడు తోలుబొమ్మలు వేస్తాంటే వీడు మంచి నూనె మర్చిపోయాడు, జేబులో 5 రూపాయలు మర్చిపోయాడు, మంచి నూనె పట్టుకెళ్ళాలని మర్చిపోయాడు, తోలుబొమ్మలాట కూర్చున్నాడు చిన్నపిల్లవాడు. మనం కూడా అంతే. స్వామి వివేకానంద అన్నాడు, మనం కూడా పిల్లకాయలమే, కానీ అదనంగా మీసాలు గడ్డాలు వచ్చింది అని. మనం కూడా పిల్లకాయలమే, కానీ అదనంగా కొంచెం మీసాలు గడ్డాలు వచ్చాయి. అదనం అంతే, మన పిల్లకాయలు. ఆడు రామకృష్ణుడు హృదయాన్ని చూస్తాడు, మన ముఖం అది, కాళ్ళు చేతులు ముక్కు, పెళ్ళికొడుకు పెళ్లి కొద్దిని చూసినాడు చూడ్డాడు. రామకృష్ణుడు హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని అలా చూస్తాడు. హృదయాన్ని చూసినాడు ఎవడైనా రాగద్వేషాలు లేవనుకోండి, వాడికి 30 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, వాడు అరే ఏమిటిరా వీడికి 30 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా కామక్రోధాలు ప్రవేశించలేదు అసలు, ప్రవేశించిన తర్వాత నిగ్రహించుకోవడం కాదు, 30 ఏళ్ళు వచ్చేది కామక్రోధాలు యంత్రాలు రారా అని నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అది ఆ లవ్ అటువంటిది. అంటే ఎవడైనా రాగద్వేషాలను ఓవర్కమ్ చేస్తే, వాడికి నిజంగా ముముక్షత్వం ఉంటే, వాడికి నిజంగా జిజ్ఞాస ఉంటే వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అంటే ఆ భక్తుల పట్ల ఉన్నాయి, ఆ సాధకుల పట్ల ఉన్నాయి ఆప్యాయత. అంటే మీరు మీకు 100 కోట్లను ఒకసారి మీ ముఖం చూసి పడతారు. అంటే రాగద్వేషాలు లేని వాడు వస్తే ఆయన దగ్గరికి దగ్గరగా బాబా నాయ ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి 30 ఏళ్ళు వచ్చేసి నీకు లైక్స్ లేవు, డిస్లైక్స్ లేవు, ఈ పాటకు వచ్చేదే నీకు రాగద్వేషాలు, ఇంకా రాలేదేంటి మరి, పూర్వజన్మలో అన్ని పోగొట్టుకున్నావా? నా బోటు వాడి దగ్గరికి ఇంకో మాట అన్నవాడు రామకృష్ణ, చదువు లేదు సంచలేదు, ఇటువంటి గొప్ప సాధకులనే తర్వాత గొప్ప పండితుల్ని పిహెచ్డీస్ పుచ్చుకున్న స్కాలర్స్ పెద్ద పెద్ద ధనవంతులు తీసుకొచ్చి నా దగ్గర పడేస్తున్నాడు దేవుడు, నాకేం నాదేం చేత కాదే. ఇది చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు, ఈ 30 ఏళ్ళు కొన్నాడు నా దగ్గర, నాకు చదువు లేదు సంధి లేదు సంతకం చేత కాదు, పెద్ద పెద్ద పండితులు వచ్చేస్తున్నారు, ధనవంతులు వచ్చేస్తున్నారు, నాకేమీ చేత కాదు, ఏమీ చేత కాదని నాకు తెలుసు కూడా, ఎందుకు వచ్చేస్తున్నారు ఇంతమంది, ఎందుకు వస్తున్నట్టు వీళ్ళందరూ? ఆయన అనేవారు ఎవరైనా అతను వెళ్ళిపోయి ఏంటి నాటి అంతరాదరించి ముద్దు పెట్టేసుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, గొడవ ఏంటని అనేవారు ఆయన రామకృష్ణుడు. రామకృష్ణుడికి త్వాక తెగిపోయింది రానివారు, ఆయన త్వాకపోయి త్వాక తెగిపోయిందంటే ఇంక సంసారంలోకి రాడాడు, నీకు అర్థమవుతుంది, సంసారంలోకి రాడు అంటే నీకు సంసార వాసన ఉందని చెప్పు, ఆ బ్రహ్మము తాలూకు దైవం తాలూకు వాసన కలగదని రామకృష్ణుడు అక్కరేసి. నీ మనసులో ఎంతకాలం వచ్చిన సంసార వాసన ఉందో అందుకని భగవంతుడు నీ హృదయం ఎంటర్ కాదు, వాడికి తోట తెగిపోయింది, తోట అంటే సంసార వాసన, అది తెగిపోయింది, ఆడు ముద్దు వస్తున్నాడు నాకు, ఆయన కిచ్ చేయాలనిపిస్తుంది అని ఊళ్ళో మామూలుగా కిచ్ చేసి ఊళ్ళో కూర్చోబెట్టుకుని కిచ్ చేసేవాడు. అది అది ఆ భక్తులతో నా నిబంధం. ఎవడైనా సాధన చేసి అభివృద్ధిలోకి వస్తానికి ఏది మీద కూర్చోడు, ఎవడైనా సాధన చేసి బాగా అభివృద్ధిలోకి వస్తున్నట్టు ఎంకరేజ్ చేసేవాడు, ఆయనకి ఏడు మీద కూర్చున్నట్టు. అది రియలైజర్ సోలు కొన్ని కంపాషన్ అటువంటిది, ఆ ఎఫెక్ట్స్ ఎటువంటిది భక్తుల పట్ల అలా పోటీ. సంసార వాసన ఉన్నాడు ఒక ఈ ఆత్మవాసన కలగడానికి ఆత్మస్థితి ఒక ఆత్మజ్ఞానం సంపాదించాలని కోరుకున్న ఫెయిల్ అవుతా ఉంటాడు. ఉండొచ్చు డిజైర్ రావచ్చు, డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్, నీకు డిజైర్ ఉన్నంత మాత్రం చేత నీకు స్ట్రెంగ్త్ వచ్చేది, నువ్వు దానికి డిజైర్ అవ్వాలి, ఆ యోగ్యత నీకు కలగ లోపల నుంచి బలం పెంచుకుంటూ రావాలి. మనకు లోపల బలం లేకపోయినా బయట బలం ఉన్నట్టు కనిపించడం అందరికీ తలకిందులుగా, లోపల ఏమి బలం ఉండదో, లోపల ఏమి అరగత ఉండదో, లోపల యోగ్యత ఉండదు, అందరూ మనం గొప్పగా చెప్పుకోవాలనుకుంటే దానివల్ల నీకేం తెలిసి వస్తుంది, అదో చీటింగ్ అనమాట, అది మన మనమే చీటింగ్ చేసుకున్నట్టు. అది మనం ఏదో కోరుకున్న లాభం డిజైన్ కాకపోతే దాన్ని పొందలేము, డిజైన్ కాకపోతే దాన్ని పొందలేము. అది ప్రతి చోటి ఈశ్వరుడున్నాడు, ప్రతి క్షణంలో ఈశ్వరుడున్నాడు. అంటే మనం ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాం కాబట్టి అరుణాచలంలో దేవుడు ఉన్నాడు, గొర్రమూడిలో దేవుడు లేడు, కాశీలో దేవుడు ఉన్నాడు, గొర్రమూడిలో దేవుడు లేడు అనుకుంటున్నాం మనం. ప్రతి చోటు దేవుడున్నాడు, ప్రతి క్షణంలో కూడా దేవుడున్నాడు, ప్రతి గంటలో కాదు ప్రతి క్షణంలో కూడా దేవుడు. మాకు చూసే కళ్ళు లేవు, శాస్త్రాన్ని వేయడానికి చెవులు లేవు. అదే భగవాన్ చెప్తాడు కొంతమంది కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళు, చెవులు ఉండి కూడా చెవిటి వాళ్ళు, చెవులు ఉంటాయి కానీ చెవిటి వాళ్ళు వాళ్ళు అది మంచిది వినలేదు. కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళు కూడా కళ్ళు ఉన్నా గుడ్డి వాళ్ళు, వాళ్ళు వాళ్ళు వినలేరు చూడలేరు. మీకు ఆ యోగ్యత వస్తే మీరు పరమేశ్వరుడు. మీకు ఆ యోగ్యత రావాలి, అర్హత రావాలి. మీ మైండ్ అక్కడ ప్రిపేర్ అయ్యి కనుక ఉంటే, మెచ్యూరిటీ కనుక మైండ్ కనుక మెచ్యూరిటీ కనుక వస్తే మీరేం అడగక్కర్లేదు. ఎప్పుడు ఏది ఎక్కడ ఏది అవసరం ఇస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమో అది ఆయన ఇస్తూ ఉంటాడు. ఒక మోక్షం కాదు భౌతిక విషయం కూడా మీరు డిజర్వ్ అవుతారు. మనం అడిగితే అడగక్కర్లేదు ఈశ్వరంగ, అంతే బయట ఉన్నాడు లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇంకా అడిగే పని లేదు, అలా మనకంటే భిన్నంగా లేడు. ఆయనలోనే మనం ఉన్నాం, ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు. అంటే మన నోరు అడగటానికి అలవాటు పడిపోయింది కాబట్టి ఏదో ఒకటి అడుగుతా ఉంటుంది దేవాలయాల్లోకి వెళ్ళి. రామకృష్ణుడు చెప్తా ఉన్నాడు తరచుగా, మీరేం సాధన చేసుకుని ఒకటి జ్ఞాపకించుకోండి, మనస్సు తిండి మీద ఆధారపడుతుంది, మనస్సు తిండి మీద ఆధారపడుతుంది, మనస్సు తిండిని బట్టి మీరు తినే తిండిని బట్టి మనస్సు ఉంటుంది, మీరు తినే తిండిని బట్టి మనస్సు ఉంటుంది. ఆ ఫుడ్ విషయం జాగ్రత్తగా ఉండండి, ఫుడ్ విషయం ఒకవేళ మీరు ఫుడ్ ఆ ఫుడ్ని బట్టి మైండ్ తయారవుతా ఉంటుంది. మీరు ఫుడ్ కాదు అజాగ్రత్తగా ఉండి, ఈటింగ్ కాదు అజాగ్రత్తగా ఉండి, ఆ సాధన చేసా ఈ సాధన చేసినా మీకు చేయొచ్చు కానీ ఫలించు. సాధన చేయొచ్చు కానీ రిజల్ట్ రాదు, అది మీకు ఫలించదు. ఫుడ్ కాదు అజాగ్రత్తగా ఉంటుంది. టెక్స్ట్ లోకి రాలేదు, టెక్స్ట్ లోకి వస్తాం. అరుణాచల శివ రెండు నిమిషాలు చేయండి. చాంటింగ్ చాంటింగ్ భజన ఆనందం చాంటింగ్. ఆచార్యుల గురించి ఏమంటారంటే, కైలాసంలోని శంకరుడు ఆచార్యుడిగా వచ్చాడు. కొంచెం కాళ్ళు చేతులు సాగే వరకు ఇంటికాడ కూర్చున్నాడు. మరి బొత్తిగా బుల్లబ్బాయి ఏమన్నాడు చేస్తాడు చిన్న పిల్లవాడు, కాళ్ళు చేతులు సాగే వరకు ఇంటికాడ కూర్చున్నాడు. తర్వాత దేశ పర్యటనకు ప్రారంభించాడు. 8 సంవత్సరం ఇల్లు విడిచిపెట్టేశాడు. 32 సంవత్సరం వరకు చనిపోయాడు కేదార్లో. కాలడీలో జన్మించాడు, కేదార్లో. ఈ డిజప్పియర్ ఆయన శరీర క్షేమం అనేది డిజప్పియర్ అయిపోయాడు కేదార్లో. ఆయన చెప్పే మాట ఒక మాట ఉంది, అది మీకు అందరికి ఉపయోగపడుతుందని చెబుతున్నాను. ఆయన కాలడి ఎలా వచ్చాడంటే, పార్వతి లేకుండా వచ్చేసాడు, కుమారస్వామి లేకుండా వచ్చేసాడు, విఘ్నేశ్వరుడు లేకుండా వచ్చేసాడు. ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ఆయన అక్కడ వచ్చేసాడు. కుటుంబ సభ్యులు ఎవరిని వేసుకోలేదు. ఇంకా ఆశ్చర్యం, కృష్ణుడిలాగా రాముడిలాగా యుద్ధాలు చేసి ధర్మ సంస్థాపనార్థ సంభవం అలాగే రాక్షస సంహారం ఏమిలేదు. ఆయనదే అవతారం, బయట ఉన్న రాక్షసులు కాదు ఆయన చంపుతుంది, లోపల అజ్ఞానమైన రాక్షసులు తప్పుడు అనుభవించారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. రాముడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు లక్ష్మణ్ తీసుకొచ్చాడు, సీతమ్మను తీసుకొచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు కదా. ఆచార్యులు వారికి ఎవరు లేరు, ఒక్కొక్కరికి వచ్చేసాడు. ఒంటరిగా వచ్చేసాడు. 8వ సంవత్సరం వరకు ఇంటికాడున్నాడు ఆయన. చిన్నప్పుడు 5వ సంవత్సరం ఎప్పుడు తండ్రి గారి పేరు వాళ్ళ అమ్మ చెంగు పట్టుకు తిరుగుతూ ఉంటాడు. ఏదో పాఠశాలకు వెళ్తూ ఉంటాడు, వేద పాఠశాలకు వెళ్తూ ఉండడు, ఏదో నేర్చుకున్నట్టు నటించేవాడు వచ్చేవాడు పరమేశ్వరుడు. కృష్ణుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. రాముడు యోగ వాశిష్టం నేర్చుకున్నాడు వాశిష్ఠుడి దగ్గర. జ్ఞానానంద కూడా ఇప్పుడే ఎక్కువ ఏం చెప్పారంటే, మీరు ఎక్కువ యోగ వాశిష్టం చదువుకోండి అన్నవారు. ఎవరైనా సలహా అడిగితే, అంటే వశిష్ఠుడు రాముడికి చెప్పిన బోధ. ఆచార్య వారు కావడిలో జన్మించారు. సరే, ఎక్కడి నుంచి ఎక్కడికి మధ్యప్రదేశ్ వెళ్ళాడు గురువు దగ్గరికి. తల్లి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కాషాయ బట్టలు ధరించాడు. కాషాయ బట్టలు ధరించిన తర్వాత ఆ గురువు గారి యొక్క ఆజ్ఞ గోవింద భగవత్పాదులు, ఆయన గురువు శంకరాచార్యులు, ది గ్రేట్ ఆచార్య. అంటే రెండు ఒక చోట ఉండటం కష్టం. ఆచార్య వారికి రెండు ఉన్నాయి. ఆచార్య వారికి రెండు ఉన్నాయి. ఒకటి అమృతానుభవం, అమృతానుభవం చేతిలో పెట్టుకున్నాడు. రెండు టీచింగ్, సరళమైన భాషలో మీకు అందరికీ అందే భాషలో, మోస్ట్ ఈజీలో సాంస్క్రిట్ లోనే. అని ఆలోచిస్తే సాంస్క్రిట్ లో మాట్లాడతాడు, ఆలోచిస్తాడు, మాట్లాడితే సాంస్క్రిట్ లో మాట్లాడతాడు, రాస్తే సాంస్క్రిట్ లో రాస్తాడు. అది దేవతల భాష. సాంస్క్రిట్ దేవతల భాష. అక్కడి నుంచి గోవింద భగవత్పాదులు ఆదేశానుసారం ఎక్కడికి వచ్చాడు, కాశీ వచ్చాడు. అక్కడ అద్వైత మతం స్థాపించడం కోసం పండితుడు వాద ప్రతివాదములు చేశాడు. అద్వైత మతాలు స్థాపించాడు. ఫ్యూచర్ రిలీజియన్ ఇస్ అద్వైతం. భవిష్యత్తులో ప్రపంచం ఎలాగా సైన్స్ అభివృద్ధి ఎలాగా టెక్నాలజీ అభివృద్ధిలోకి వెళుతూ ఉండగా, ఈ మెటాఫిక్స్ అభివృద్ధిలో కదా. ద్వైతం ఏమి లేదు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటని మతం ఒకటి నిలబడుతుంది. భవిష్యత్తు ఇతని గాలిలో కొట్టిపోతాయి. ఒకటంటే ఒకటి. అయితే మనందరికీ నానాత్వం ఉంది. దేహాలను చూస్తున్నాం, మనసును చూస్తున్నాం. మీ దేహాన్ని చూసి నల్లగా ఉన్నారని, ఎర్రగా అలా అనుకుంటున్నాము. మనసును చూసి మీ గొడవ ఇటువంటిదని అలా అంటున్నాము. రెండు అబద్ధం. లోపల పరమేశ్వరుడు ఉన్నాడు. వాళ్ళు నానాత్వం లేదు, భిన్నత్వం లేదు, ఏకత్వమే. ఆ ఏకత్వాన్ని చూసిన వాడు ధన్యుడు, వాడు ఋషి అవుతాడు. మనం ఏకత్వాన్ని చూడం, నానాత్వాన్ని చూస్తాం, భిన్నత్వాన్ని చూస్తాం. ఆ ఏకత్వాన్ని దర్శించాలి. ఆ ఏకత్వాన్ని దర్శింపజేయటానికి అద్వైత అనుభవం, అమృతానుభవం కలగజేయటం కోసం ఆచార్యులు వారు ఎవరో లేకుండా, కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ఆచార్యుడు కిందకు వచ్చేసి ఎర్రబట్టలు ధరించి ప్రచారం చేశాడు. ఒక్క మాట చెప్పడం కోసం ఇదంతా చెబుతున్నాను. ఆయన సార్ టీచ్ చేస్తున్నాడు. టీచింగ్ రైటింగ్. మీరు కాఫీ టైం అయిపోయిందంటే రోజు పుచ్చుకునే కాఫీలే కదా, ఇంకో గంట ఆగున్నాడు. ఆ టీచింగ్ స్టాప్ లేదు. కాఫీ టైం అయిపోయిందంటే గురువు గారిని రోజు తాగే కాఫీ కదా, ఇంకో గంట ఆగడన్నాడు. స్నానాలు చేస్తే కూర్చోబెట్టేసాడు. టీచింగ్ రైటింగ్ అది రెండే చెప్పండి సార్. అంటే మరి అజ్ఞానం పారదోడతాడు. వాడు దుష్టుడు, వాడిని సంహరిస్తాను. దుష్టుడు ఆయన సంహరిస్తాను కదా ఆచార్య. వాడు దుష్టిని సత్పురుషుడిగా మార్చాలి. అది ఆచార్య యొక్క దుష్టిని సత్పురుషుడిగా సహృదయంగా మార్చాలి. అది ఆచార్య వచ్చిన పని. ఆడి మార్గం ఇది. ఆ అవతారాలు వేరు. రాక్షస సంహారానికి వచ్చిన అవతారాలు వేరు. టీచింగే కేవలం కదా. టీచింగే కేవలం అంటే అది చెడ్డవాడు ఆయన చనిపేశాను. ఆ చెడ్డవాడిని మంచివాడి కింద మార్చాలి. నీకు అర్థమవుతుంది. సహృదయంగా మార్చాలి. ఆ చెడ్డ సంస్కారాలు లాగేసి మంచి సంస్కారాలు ఏర్పాటు చేయాలి. ఆ దుష్ట వాసనలు తీసేసి మంచి చక్కటి వాసనలు, సంస్కరింపబడిన వాసనలు ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు టూత్కి వాడికి మార్గం చూపించాలి. ముందు దుష్టవాసనలు తీసేయాలి. తీసేది వాడికి మంచి గుణాలతో నింపాలని, సౌహృదయంతో, సద్బుద్ధితో నింపాలి, గుణ సంపదతో నింపాలి. నింపిద్దరు అప్పుడు వాడు టూత్కి తోలికెళ్ళేవాడు. ఇంతకీ ఒక మాట కోసం ఈ పోరువాడు చెప్తున్నాను. నేను ఎంత రాసినా ఒక సందర్భంలో అన్నాడు, రోజు అనలేదు. నేను ఎంత రాసినా ఎంత చెప్పినా నీకు పుణ్యబలం లేకపోతే తెలియదు అన్నాడు. అలా నీకు పుణ్యబలం లేదని మేము చెప్పటం మాను. అందుకు ఆ పని మీద వచ్చాం కాబట్టి. మీరు ఎవరో రాలేదనుకోండి ఇక్కడికి, ఈ గోడ చెప్పుకు వెళ్ళిపోతాం. మీరు ఎవరో రాలేదనుకోండి, ఇంకో గోడలు ఉన్నాయి, గోడలకు టీచ్ చేసి వెళ్ళిపోతాం. మాకెందుకు మీరు వచ్చే ఉంది రాకపోతే గోడలకు టీచ్ చేసి వెళ్ళిపోతాం. వచ్చిన పని అది, లేదా ఒక్కళ్ళే కూర్చున్నారు వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్తే గోడలకు చెప్పి వెళ్ళిపోతాం. ఆచార్యుడు అంటే అది బోధ చెప్పటమే కాదు, ఆత్మబోధ చెప్పటమే కాదు, అనుగ్రహిస్తాడు. అది అర్థమయ్యేలాగా మన ఆడు చెప్పి మాట అర్థమయ్యేలాగా అనుగ్రహిస్తాడు. ఒక మాట సందేది అన్నాడు, నీ ఎంత చెప్పినా నీకు పుణ్య సంస్కారం లేకపోతే పుణ్యబలం లేకపోతే నీకు మనస్కరించదు కదా అన్నాడు. జ్వరం వచ్చినాడు చూడండి, జ్వరం వచ్చిన వాడికి 105 డిగ్రీలు జ్వరం వచ్చినాడు, పాయసం నోట్లో పోయినాడు, చేతిగా ఉంటుంది అన్నాడు. పూర్వజన్మలో మీరు పుణ్య సబ్జెక్ట్ శ్రవణం చేసి ఉండకపోతే, సత్కర్మలు చేసి ఉండకపోతే, హోలీ కంపెనీ కనుక మీకు పూర్వజన్మ లేకపోతే, ఆ మెరిటీ సమయం పుణ్యం తీసుకొచ్చే పనులు ఒక్కటి కూడా మీరు చేయకుండా, నేను చెప్పినా ప్రయోజనం లేదు. మీరు మంచివాళ్ళే కానీ మీకు పుణ్యబలం లేకపోతే దాన్ని లోపలికి స్వీకరించగలరు. మీరేం చేస్తారు, మీరు అందరు మంచివాళ్ళే, దాని లోపల తీసుకుని డైజెస్ట్ చేసుకోలేదు. అయితే శాస్త్రం బుద్ధిమంతుడు ఎవడంటే, శాస్త్రం చదివేప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం బుద్ధిమంతుడి లక్షణం. అది కొంతమంది ముద్దబ్బాయి లక్షణం అంటే ఆడికి ముట్టికాయలు తిన్నాకనేది నిజం అని నమ్మడం. బుద్ధిమంతుడికి ముద్దబ్బాయికి తేడా ఏంటంటే, ఆ శాస్త్రం ఒక మాట కూడా లయ్య ఉండదు. మన బుద్ధి మంచిది కాబట్టి ఆయన్ని అబద్దాలు అనుకుంటాం. అది ఉన్నది యాజిటీజీగా శాస్త్రంలో చెప్పింది, యాజిటీజీగా మనం తీసుకోగలిగితే అది మనం కష్టాలు పడక్కర్లేకుండా, మొట్టికాయలు తినక్కర్లేకుండా, మనం జీవితంలో అది మనకు జీవితం నేర్పిన పాఠాలు అక్కర్లేకుండా, ఆ శాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాని చౌకాన్ని మనం స్వీకరించగలిగితే అడుగు పౌరపుణ్యం ఉన్నట్టు లేకపోతే వాడు స్వీకరించలేడు. శాస్త్రం అంటే శాస్త్రం, శాస్త్రంలో నువ్వు లేవు నేను లేని లోకం లేదు. ఎవరికే మనస్సుకి అలా కనిపిస్తుంది. నీకు తలంపులు, చాలా మంది మాకు తలంపులు బాధపెడుతున్నాయండి, ఆలోచనలు బాధపడుతున్నాయి. చాలా మంది అంటారు తలంపులు బాధపడుతున్నాయండి, ఆలోచనలు బాధపెడుతున్నాయి అని చెప్తా ఉంటారు కదా. ఇక్కడ భగవాన్ నువ్వు ఈశ్వరుడి మీద ఈశ్వరుని ధ్యానం, ఈశ్వరుని స్మరించు, ఈశ్వరుని ధ్యానం చెయ్యి, ఈశ్వరుడి మీద మనస్సు నిలబెట్టు. ఆటందరి తలంపులు ఆగిపోతాయి, నీ అలవాట్ల యొక్క వేగం ఆగిపోతుంది, నీ ఆలోచనలు ఆగిపోతాయి. వారు అటువంటి వారు ఏ రీతి వాళ్ళంక నిన్ను ఎవరు చూడకున్నారు, నీలో ఉన్న మా ఎలా చూస్తాం. వారు అటువంటి వారు, మీరు మంచివారు, అటు ఎవరు ఎవరు చూడమన్నారు నేను నీ మనసులో మురికి అటు చూస్తాను. యు సీ రాంగ్ ఇన్ అనదర్ ఇస్ ఆల్సో రాంగ్. నిన్ను ఎవరు చూడమన్నారు అటు, అంటే మన బుద్ధి మంచిది కాదు, మన బుద్ధి సంస్కరింపబడినటువంటి బుద్ధి కాదు, మన బుద్ధి సంస్కృతి అంటే వాటంతరే వాటికి వాటిలో చూస్తాంటే, వాటి గురించి ఆలోచిస్తాంటే, మొక్కకు శుభ్రంగా నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచే చచ్చిపోవడం లేదనుకోవటం చూడదు. వాటి గురించి ఆలోచిస్తూ వాటిని రోజు చూస్తూ వాటి నుంచి బయటపడాలనుకోవడం కూడా చూడదు. అటు ఎలా నీ మనసు అటు ఎందుకు పంపుతున్నావు, ఎవరు పంపుతున్నారు, ఎవరు నీ మనసు, నీకే శత్రువు. బయట ఎవరిలో శత్రువు లేరు, మనం బయట ఎవరు మన మనస్సుకి మించిన శత్రువు ఎవరు లేరు. నీ మనస్సును స్వాధీనం చేసుకోకపోతే, నీ మనస్సును అదుపులో పెట్టుకోకపోతే నిన్నెవరు సుఖపెట్టలేరు. పెచ్చోడిని ఎవరు సుఖపెడతారు, పెచ్చవాడిని ఎవరు సుఖపెట్టుకోరు. అది విచారణ మార్గంలో కూడా భక్తి మార్గమైన విచారణ మార్గం. మనం ఏదైతే నేను నేను అంటున్నామో దాని లోపల పంపించు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ హృదయం నుంచి? అంటే హృదయం అంటే మనం మాంసంతో తయారు చేసిన హృదయం కాదు, స్పిరిచువల్ హార్ట్. అదేంటది? ఆ స్పిరిచువల్ హార్ట్. ఇప్పుడు మీకు కోపం వచ్చింది అనుకోండి, కోపం 5 నిమిషాలకు మర్చిపోవచ్చు. ఇంకా ఆ తలంపు లోపల అక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు బ్యాంకులో డబ్బు వేసుకున్న వాళ్ళకి బ్యాంకులో డబ్బు ఎలా ఉంటుందో, నీకు వచ్చిన ఆలోచనలు, నీకు వచ్చిన తలంపులు, నీకున్న కోరికలు ఆ టైంకి మర్చిపోయినా నువ్వు అది హృదయంలో ఉంటాయి. మళ్ళీ నీకు అవకాశం దొరికినప్పుడు అవి విజృంభిస్తూ ఉంటాయి, అవకాశం దొరికినప్పుడు నీకు విజృంభిస్తూ ఉంటాయి. కానీ మనస్సు అడగటం వేరు, మనస్సు నశించటం వేరు. మన జీవిత గమ్యం మనోనాశనమే, మన జీవిత గమ్యం మనోనాశనమే. ఏం చేయాలి? మనకి ఈశ్వరుడు యొక్క లాభాన్ని పొందడం కోసం అది మన మనస్తే మనకు అడ్డొస్తుంది. కోరికలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అలవాట్లు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? డస్ట్ అంతా ఎక్కడుంది? మనస్సులో ఉంది. అందుచేత అందులోంచి నువ్వు బయటకు రాకపోతే నీకు ఆత్మానందం అందదు. నువ్వు ఆత్మానందం తప్పించి, ఆత్మశాంతి తప్పించి, ఆత్మజ్ఞానం తప్పించి బయట విషయాల్లో ఎక్కడ రుచి దొరుకుతున్నా నీకు పునర్జన్మ తప్పదు. సార్, రామకృష్ణ పరమహంస గారి దగ్గర వీరు దేవుడి గురించి వింటామంటారంటే లోక గొడవలు కూడా ఎక్కువ వింటారంటారు. మరి ఈగల పని దోమల పని అదే కదా. ఈగలు అప్పుడే చెండాల మీద వాళ్తాయంటే మనం మిఠాయి చేసుకుంటూ వచ్చి ఇక్కడ వాళ్తాయి. మనం మిఠాయి చేసుకున్నాం అనుకోండి, వచ్చి వాళ్తాయండి. అది చంటిపిల్లలు ఎవరైనా దొడ్డుకి అక్కడ వాళ్తాయండి. ఈగల పని దోమల పని అంతే కదా, మనం కూడా అంతే అన్నాడు రామకృష్ణ. ఎగలు చేసి పని, దోమలు చేసి పని. పెంట ఉంటే పెంట మీద వాళ్తాయి, మన ఇంటికంటే జిన్ను వండుకుంటే వచ్చి జిన్ను మీద వాళ్తాయి. ఆ ఏగల పని దోమల ఆ చేసి పని మనం చేస్తున్నాం. అది నీకు నియమాలు పెట్టు. మొట్టమొదటి నీకు విచారణ అభివృద్ధి అవటానికి నియమాలు పెట్టుకోవాలి. కానీ నీకు విచారణ అభివృద్ధి అయ్యకూడదు. నీ మనసు హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళకూడదు. దానంతరే నియమాలు ఆగిపోతాయి. నువ్వు నియమాల్లో ఉండాలి నువ్వు, కానీ నువ్వు అభివృద్ధి పొందే కొలది నియమాలు ఆగిపోతాయి. ఆ నియమాలను విడిచిపెట్టకూడదు. అట్లంతరే రాలిపోతాయి. కొందరు సాధన చేయగా చేయగా ఆ నియమాలన్నీ కూడా ఆగిపోతాయి. హ్యాబిట్స్ కూడా అంతే. అట్లు మనం విడిచిపెట్టలేము, అవి మనల్ని విడిచిపెట్టారు. హ్యాబిట్స్ కూడా వాటిని మనం విడిచి వాటిని ఆలోచిస్తే వాటిని ఎలా విడిచిపెట్టగలం? ఈ నేను గురించి భగవాన్ చాలా విచారణ చెప్పారు. నేను గురించి విచారణ చేసేవారు. తుకారాం అన్నాడు, ఈ నేను గురించి విచారణ చేస్తూ, నేను గురించి విచారణ చేస్తూ, నేను గురించి ఆలోచిస్తూ, దేని గురించి తలపోస్తూ నేను పోగొట్టుకోగలమా? దాని గురించి ఆలోచిస్తే అదే ఎలా పోగొట్టుకోగలం? దాని గురించి ఆలోచిస్తూ తుకారాం భగవంతుడిని, తుకారాం అంటే కృష్ణుడు, ఆడు తుకారాం కాదు వీడు, ఆడి పేరేంటి పేరు? ఆడు పాండురంగడు. రంగడు అంటే కృష్ణుడు. ఆ రంగడ మీద నాకు అంటే కొన్ని 100 అభంగాలు రాశాడు. ఆ రంగడ మీద నాకున్న భక్తి ప్రవాహంలో, రంగడ మీద నాకున్నట్టు పాదాల ఎందు ఆ భక్తి ప్రవాహంలో ఎప్పుడు పోయిందో పోయింది, అది పోగొట్టుకోవాలని నేను ప్రయత్నం చేయలేదు. అది ఎప్పుడు ఊడిపోయింది? దానంతరది ఊడిపోయింది. మన కురికి మీద పెంచి చూడండి, దాని అంతరేది ఊడిపోవాలి. కానీ మన అస్తమాన్ని రెచ్చగొంటేనే మళ్ళీ చేయ దానికి రక్తం పడదు. దాన్ని మనం అటు ఇటు దాన్ని రేపుకుంటామనుకోండి ఏది మళ్ళీ మళ్ళీ చేయం పడతా ఉంటుంది, మళ్ళీ రక్తం పోస్తూ ఉంటుంది. మనం ఎలా కాదండి, దానంతరే ఎండిపోయి రాలిపోయింది, కురిపి పెంచి రాలినట్టు రాలిపోయింది. ఎప్పుడు రాలిపోయిందో నాకు తెలియదు. రాలిపోయాక పోయాక తెలిసింది పోయింది. అది భక్తి ప్రవాహంలో నేను సాధించాను. కానీ పశ్చాత్తం విచారణ చేసి నేను ఎప్పుడు దాన్ని పోగొట్టుకోలేదు. ఒకటికి ప్రయత్నం కూడా చేయలేదు. ఆ ప్రవాహంలో ప్రేమ, భక్తి అంటే ప్రేమ. భక్తి అంటే ఏంటి? ప్రేమ. రామకృష్ణుడు అంటాడు, మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారు, ఆ మాత్రం కూడా ఈశ్వరుని ప్రేమించలేరా? మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరు ప్రేమించుకుంటున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరు ప్రేమించుకుంటున్నారు కదా, ఆ మాత్రం కూడా ఈశ్వరుని ప్రేమించలేరా? ఒక రూపాయికి రూపాయి వద్దు. మీ ఇంట్లో వాళ్ళందరినీ 10 పైసలు 20 పైసలు ప్రేమిస్తున్నారు కదా, అమాత్రం కూడా ఈశ్వరుని ప్రేమించినట్టు. గురువు అన్నా ఈశ్వరుడు అన్నా అనుగ్రహం ఉన్నా ఒకటే. అనుగ్రహం లేకుండా ఈశ్వరుడు ఉండడు, వేడి లేకుండా నిప్పు ఉండవు, చల్లదనం లేకుండా నీళ్లుండవు. అలాగే ఈశ్వరుడు వేరు అనుగ్రహం వేరు కాదు. అనుగ్రహం లేకుండా ఈశ్వరుడు ఉండే ఉండడు. అసలు ఈశ్వరుడు స్వరూపమే అనుగ్రహం. ఒకవేళ మీకు ఈశ్వరుడు మాకు అన్యాయం చేశాడు, ఏదో అన్యాయం ఏదో అంటా ఉంటారు కదా, అదికే అన్యాయం చేసేది మీకు కనిపిస్తుంది అంతే. మీ మనసులో బాంకర్లు తింటాను కప్పుడు పడేటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అన్యాయం చేశాడు మా ఈశ్వరుడు ఇలా చేశాడంటే అలా చేశాడు అనుకుంటే మీ మీద కోపం కాదు, అని మీ మనసులో వంకరలు తీయడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. నీకు నిదానం అన్ని దానాల్లోకి నిదానం గొప్పది. ఆ స్టడీ మైండ్ కలగజేయడం కోసం, ఆ స్థిర బుద్ధి కలగజేయడం కోసం ఎవరు మీకు అలా కొన్ని ముట్టికలు ముడుతూ ఉంటాడు. అదంతా మీకు అదంతా మిమ్మల్ని శిక్షించడానికి కాదు, రక్షించడానికి. అది తెలిసిన వాడు ధన్యుడు. అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల అది జరుగుతుంది. నీ మనస్సుకి నీ మనస్సు అంతర్దృష్టి కలగాలి, నీకు అంతర్ముఖం కలగాలి. అంటే మనకు బాహ్య దృష్టికి మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోతాం. ఇలా అలవాటు పడ్డాం, ఒక జన్మలో కాదు, ఇలా చాలా కాలం నుంచి అలవాటు పడ్డాం. అది మన ప్రయత్నం లేకుండా అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ఇప్పుడు లోపలికి నెట్టుకు రావాలి. బయట తిరుగుతున్న మనస్సుని లోపలికి నెట్టుకు రావాలి. ఎక్కడ ఏ గుహలో అయితే ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడో అక్కడికి ఆ గెంటుకు వస్తూ ఉండాలి. నేను మీ అందరి హృదయాల్లోనూ ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాను, ముద్దబ్బాయిలా లేను, మీ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాను, మీరందరూ గాలిలో గాలిపటాల్లో లేరు, మీరందరూ ఎప్పుడు ఎక్కడ ఎలా కూర్చోవాలో కూర్చోబెడతా ఉంటాను మీ దేహాన్ని, బయట నుంచి కంట్రోల్ చేయక్కర్లేదు, నేను లోపల ఉన్నాను. ఏ రోజున శరీరం రావాలి, ఏ రోజున చనిపోవాలి, ఏ రోజున ఆ జీవుడికి ఎటువంటి అనుభవాలు కలగాలి, అదంతా నియమిస్తూ ఉన్నాను. మీరు కేవలం మీ శరీరములు యంత్రములు మాత్రమే, ఆ యంత్రములు నడిపేవాడిని ప్రభువు నేనై ఉన్నాను, యజమాని నేనై ఉన్నాను. నువ్వు లోపలనే నీకు హృదయంలో ఈశ్వరుని దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఎన్నాళ్ళు తిరుగుతాయి కొంపలని? జేబులో డబ్బులు ఉన్నాయా? తిరగటమే పని ఇంకా వాండరింగ్. అసలు కనీసం మీరు దేవాలయాలకు వెళ్తున్నారు, దేవుళ్ళు చూస్తున్నారు, మంచిదే అని సెకండరీ. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడిని చూడటానికి కానీ వాడిని దర్శించడానికి కానీ ఏదైనా చిన్న ప్రయత్నమైనా చేసావా? ఇక్కడ ఉన్న ఈశ్వరుని దర్శిస్తేనే నీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. బయట చూసి రావచ్చు మనం, కానీ అక్కడ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. బీవీరాజు గారు చెప్పినట్టు ఎంత ద్రాభిచ్చిన మనం తృప్తిపరచలేము. తృప్తి అనేది లోకంలో ఏ విషయంలోనూ లేదు. అంటే ఇప్పుడు నీకు ఉన్న పదార్థంలో, సత్పదార్థంలో, సత్య పదార్థంలో తప్పించి తృప్తి అనేది నీకు ఎవడక్క, తృప్తి అనేది లేనే లేదు. అంటే నీకు బాహ్యంగా ఎన్ని బాహ్యంగా మొత్తం అన్ని కోరికలు నెరవేరిపోతున్నాయి అనుకున్నాను, నీకు తృప్తి రాదు. ఇంక అక్కడ తృప్తి లేదు. ఇంతకీ భాగవతంలో చెప్తాడు, ఇప్పుడు వరకు కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలను జయించిన వాడు సృష్టిలో ఒక్కళ్ళాడు. నీకేదో కోరిక వస్తుంది, అది నెరవేర్చుకుంటారు. ఇంకో కోరిక వస్తుంది, అది నెరవేర్చుకుంటారు. అదే ఇంకో కోరిక వస్తుంది, అది నెరవేర్చుకుంటారు. వచ్చిన కోరికల్లో నెరవేర్చుకుంటూ కోరికలను జయించిన వాడు సృష్టిలో ఎవడ లేడు. To conquer a desire brings more joy than to satisfy. మీకు ఏదైనా గడ్డి తినాలని అనుకోండి, ఆ గడ్డి తినకుండా మీ మైండ్ కంట్రోల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు గడ్డి తినాలన్నప్పుడు ఆ కోరిక గడ్డి తినాలని అనిపించినప్పుడు మీకేదో ప్రెషర్ వస్తుంది కదా, దాన్ని కంట్రోల్ చేసుకుంటే అంతకంటే ఎక్కువ ప్రెషర్ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు సాటిస్ఫై చే, దాన్ని కంట్రోల్ చేయకుండా, దాన్ని కాంకోర్ చేయకుండా వచ్చిన డిజైన్ సంతృప్తిపరచుకోవడానికి మీరు చేసేస్తున్నారు అనుకోండి, అది శాస్త్రంలో చెప్తాడు నిప్పులో పోసిన పెట్రోల్ లాంటిది. నిప్పులో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని డిజైర్ సాటిస్ఫై చేసుకున్నా అలా పెరుగుతూ ఉంటుంది. పైగా ఇంకోటి రాబోయే జన్మలకు ఇవన్నీ విత్తనాలు బలపడిపోతాయి, ఇవన్నీ సీడ్స్ బలపడిపోతాయి. ఇప్పుడు ముసలి వాళ్ళకి ఏం గొడవలు లేవనుకుంటా, ముదిరిపోయి ఉంటారు. ముసలివాళ్ళు అంతా అనిపడు ఉన్నారు, వాళ్ళు రాగద్వేషాలు లేనివాళ్ళు, ఋషులు అనుకోకుండా ముసలివాళ్ళు అంటే మంచాన్ని ఓపిక లేక అలా మంచాన్ని పడి ఉంటారు. తర్వాత ఎవరో ఇంట్లో లేదో చిరాకు పడతారు కదా, అస్తమానం మాట్లాడుతుంటే అంత కొంత ఊరుకుంటారు, లేకపోతే వాళ్ళు నోరు ఊరుకోదు, వాళ్ళు వాగుతాను ఉంటారు, వాళ్ళ అలవాట్లు అక్కడ పోతారు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో పట్టించుకోరు, ఇంకా పట్టించకపోతే అలా పడి ఉంటారు. అంటే దీనికి పండు ఉందనుకోండి, ఇప్పుడు జాంకాయ ఉందనుకోండి, ఆ జాంకాయ మీ లోపల ఇస్తున్నారు చూడండి ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. మళ్ళీ అట్లా పాచి పెడితే ఏమవుతుంది, మళ్ళీ చెట్లు అవుతాయి. మన పునర్జన్మలో కూడా చూడుతుంది, లోపల శరీరం మోసం తగ్గుతుంది, లోపల కాంక్షలు కోరికలు సంస్కారాలు గట్టిపడి ఉంటాయి, అది పునర్జన్మకు రిపేర్ అవుతుంది. మళ్ళీ పునర్జన్మకు శరీరం దొరకటానికి రిపేర్ అవుతూ ఉంటాయి. శరీరాలు ముసలియే, శరీరాలు ముసలియే, కానీ లోపల విత్తనాలు మటుకు చాలా బలంగా ఉంటాయి. మళ్ళీ అవి భూమిలో పెడితే అవి పెరిగిపోతాయి, పునర్జన్మలు అంటే అలాగ వస్తాయి సంస్కారం. తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, నెరవేరుతాయి. మీకు ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికలను దేవుణ్ణి మానేసి దేవుడి పేరు మీద ఆ కోరికల్ని ధ్యానం చేస్తున్నారనుకోండి, నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత మీకు చెడ్డ తీసుకొస్తుందో మంచి తీసుకొస్తుందో కూడా మీకు తెలియదు. మీ నెరవేరిన కోరికే మీకు చెడ్డ తీసుకురావచ్చు. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలిసినా మనకు తెలియటం లేదు. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుస్తున్నాని మనకు తెలియటం లేదు. ఈశ్వరుడికి తెలుసు, ఆ నామం కూడా ఇష్టంగా స్మరించాలి. నా రాయన ఎలా క్రమ ఎలా ఉండాలి, ఇష్టంగా స్మరించాలి. ప్రహ్లాదుని నరసింహస్వామి ప్రహ్లాదుని దర్శనం ఇచ్చేమన్నాడు, నీకేం కావాలో కోరిక అన్నాడు. ప్రహ్లాదుడు ఎవరికి దర్శనం ఇచ్చాడు, నరసింహస్వామికి. హిరణ్యకేశుడిని చంపేశాక నరసింహస్వామికి దర్శనం ఇచ్చి నీకేం కావాలో కోరిక అన్నాడు. నువ్వు కనిపిస్తాడు నాకు ఇంకా కోరికలు ఎక్కడున్నాయన్నాడు. అది నువ్వే వచ్చిన ఒళ్ళో పడతా అంటే నా కోరిక నీ దగ్గర నుంచి అడగటానికి ఏముందని, నువ్వే నాకు లభ్యమైనప్పుడు ఇంకా కోరికలు ఏమున్నాయి అన్నాడు. హృదయం వెలితిగా ఉన్నప్పుడు కదా కోరికలు, నా హృదయం ఆనందంతో శాంతితో నిండిపోయినప్పుడు కోరుకోకూడదని కోరుకోవడం అవసరం లేదు. ఒకళ్ళ బిహేవియర్ అలా ఉంటుందో, ఒక ఈ భాష్యం డబ్బు ఉందా లేదా చదువు ఉందా లేదా అది మనం ఇలా లెక్క వేస్తాం మనిషిని, కానీ అలా లోపల హృదయం యొక్క సౌందర్యం చూడడం. ఈ మధ్యన ఒక ఉదాహరణ చెప్తాను, ఎవరో ముసలమ్మ గారు వచ్చి నా కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలని నాన్నగారు కొంత డబ్బు ఇమ్మన్నారు, ఎంతో కొంత ఇమ్మన్నారు. లేదా మీరు ముసలమ్మ గారికి కూడా మనిషిని తీసుకెళ్ళండి రెండు రోజులు అక్కడ అవసరం ఉండొచ్చని నాలుగు వేలు ఇచ్చాను. ఎంత చేస్తే మరి తక్కువ చేశారు ఏంటి, ఆవిడకి 1500 అయిపోయింది. తిరిగి డబ్బు నాకు తెచ్చేసి నాన్నగారు ఇంత డబ్బుని ఏం చేసుకుంటారు, మీ డబ్బు మీరు పూజ చేసుకున్నారు ఏం చేసుకుంటారు, ఈ డబ్బు వేరే కన్ను ఆపరేషన్ తీసుకెళ్ళాను 1500 కన్ను అయిపోయినాయి, ఇంత డబ్బు నేను ఏం చేసుకుంటాను, మీ డబ్బు మీరు తీసేసుకున్నాను. ఆ సిన్సియారిటీ, ఆ సీరియస్నెస్, అది భేదవాళం వస్తుంది. ముందు దేవుని అనుగ్రహాన్ని వాళ్ళు పాత్రలు అవుతారు. వాళ్ళు బాహ్యంగా చూస్తే భేదవాళ్ళే, దే ఆర్ పూర్ ఇన్ స్పిరిట్. కొంతమంది ఇంట్లో బంగారం ఉంటుంది, హృదయంలో భేదగా ఉంటారు. మీకు అర్థమవుతుందా, కొంతమంది ఇంట్లో ఏం బంగారం ఉండాలని హృదయంలో రిచ్గా ఉంటారు. కొంతమందికి ఇంటి నిండా బంగారం, హృదయంలో భేదవాళ్ళుగా ఉంటారు, భేదవాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఇంట్లో పరిస్థితులన్నీ ఒక నిజంగా బాగుపోయిన హృదయంలో మటుకు భాగ్యంతో నిండి ఉంటారు, తొల చూపుతూ ఉంటారు. ఆరు డ్రెస్టర్ సోల్స్ అంటారు వాళ్ళు, ఏమని అది జీవించబడ్డారు, బ్లెస్డ్ సోల్స్ ఆశీర్వదించబడ్డారు. పాండిత్యుండి రామకృష్ణుడు అంటాడు, పాండిత్యుండి ధనం ఉండి యశస్సు ఉండి ఇవన్నీ ఉండి గర్వం లేకుండా ఉంటుంది ఎంత కష్టం, వాళ్ళ కదా ఈశ్వరుడు అనుగ్రహించేది అంటాడు రాము. ఈ గిత్తక మూడు లేవంటాడు, ఆ గిత్తండి చిరణరేంద్ర దాన్ని గిత్తను కూడా ఈయన కొట్టక్కలే తోక ముట్టుకుంటే వెళ్ళిపోతాడు. ఈ గిత్తక మూడు లే అన్ని ఉన్నాయి, ఆడికి అందం ఉంది చదువు ఉంది అన్ని ఉన్నాయి, కానీ అణిగి ఉంటాడు. ఆడికి బాహ్యంగేం లోటు లేదు, అందం ఉంది చదువు ఉంది అన్ని ఉన్నాయి, కానీ ఎలా ఉంటాడు, అణిగి ఉంటాడు. ధనవంతుడికి ఆడి ధనవంతుడు ఏం చేస్తాడంటే నిరంతరం వాడి ధనం తాలూకు ఆలోచన వస్తాడు, దాన్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా దాని గురించి ఎక్కువ మనస్సు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే వాడికి భగవంతుడి వైపు మనస్సు మళ్ళదు కష్టం, అదే ప్రయత్నం చేసినా మళ్ళదు ఆడికి ఏం చేద్దాం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఆ మనస్సు. రామకృష్ణుడు అంటాడు, తేనె తీగలు కష్టపడి తేనె పుట్టుతాయి, తేనె పుట్ట పెడతాయి. ఇలా కథలు చెప్పడంలో మొనగలదు. తేనె తీగలు కష్టపడి అదేంటే తేనె పుట్టాయి అంటారు, ఆ తేనె పుట్ట కింద పెడతాయి. ఎవడో వస్తాడు దానికి కిలికేస్తాడు, ఎవడో ఆ తేనె పుట్టను కిలికేసి ఆ ఈగలను తరివేసి మొత్తం తేనెంతా పట్టిపోతాడు. ఈ మనుషులు సంపాదించి అన్ని కూడా ఆడవంశీలు కూడా పుడతాడు, అది కిలికేసి మొత్తం అంతా ఎక్కడ మొత్తం తగలేసి దేవుడు ఆయన కూడా వీడు సంపాదించినప్పుడు ఆయన పురమాయించి ఉంటాడు రెండో తరంలో మూడో తరంలో ఆడికి కూడా పోస్ట్ ఇచ్చేస్తారు. దేనికి తేనె పుట్టు పెట్టాను కదా, తినే తేను తినేయటం. పుట్టలు పెట్టండి రా, తేనె పుట్టలు పెట్టండి. రామకృష్ణుడు ఎవడో వస్తాడు వెనకాల మూడో తరంలో రెండో తరం, అప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేసారు పోస్టింగ్. ఆడు శుభ్రంగా తగలేసి వెళ్ళిపోతాడు. అంటే వాడికి నిరంతరం అలా ధ్యానం ఉంటుంది. అది అందుకే ఏసీ ఏమన్నాడు ఏనుగుని ఒంటిని సూదిబద్ధంలోంచి బయటికి రాగొచ్చు, ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేము, ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేము. అంటే ధనవంతుని ఒంటిని ఏనుగు సూదిబద్ధంలోంచి పంపడం ఎంత కష్టమో, ఓ ధనవంతుని స్వర్గంలోకి కూడా పంపటం అంతే కష్టమని చెప్పడానికి యేసు చెప్పాడు. అంటే తీగలు పెట్టండి రా, రామకృష్ణ చెట్లు ఎవడో తేనె పుట్టలు పెట్టండి, ఎవడో వస్తున్నాడు రెండో తరంలో మూడో తరంలో వస్తాడు మొత్తం తినేసిపోతాడు, మొత్తం భరణ చేసి వెళ్ళిపోతాడు. గీతలో చెప్తాడు, స్వామివారు చెప్తారు, మీరు ఈ లోకంలో చాలా భోగాలున్నాయి, ఈ లోకంలో చాలా భోగాలున్నాయి, స్వర్గలోకం చాలా మంది స్వర్గానికి వెళ్ళిపోవాలి, స్వర్గాలనికి అక్కడ మిఠాయి అయితే వచ్చారు ఉంటారు, చాలా మంది స్వర్గానికి వెళ్ళిపోవాలి అంటే అక్కడ భోగాలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి, భోగాలు ఉన్నాయి. ఈ లోకంలో సుఖాలు అనుభవించాలి, కానీ కొంతమంది చనిపోయిన తర్వాత భోగాలు, ఇక్కడ పుణ్యం చేసుకోండి చనిపోయిన తర్వాత భోగాలు అనుభవించవచ్చు అని చెప్తారు. ఇక్కడ మీరు పుణ్యం చేసుకోండి, క్యాష్మేరం కాదు, ఇక్కడ మీరు పుణ్యం చేసేసుకోండి, మీరు చనిపోయిన తర్వాత మీరు అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు, అక్కడ ఎన్నో భోగాలు ఉన్నాయి అన్ని అనిపించవచ్చని భగవంతుడు అన్నారు గీతలో. ఏమని చెప్పారంటే ఇక్కడ ఉన్నాయి భోగాలు స్వర్గంలో, చనిపోయిన తర్వాత కూడా కొన్ని భోగాలు ఉన్నాయి. ఈ జీవుడు అనిపిస్తాడు ఇంకో శరీరం ధరి, ఈ శరీరం ఇక్కడ ఖాయం చేస్తాడు శ్మశానంలో, ఇంకో శరీరం ధరించి వాడు అనిపిస్తాడు. అనిపించడం వదిలేయండి, ఈ లోకంలోనే భోగాలు మీద కానీ, మీరు పురాణంలో చదువుతున్నారు కానీ స్వర్గలోకం ఇన్ని భోగాలు ఉన్నాయని, ఆ భోగాల గురించి కానీ ఈ భోగాల గురించి కానీ దానికి తాలూకు తలంపు ఉంటే మీకు ఆత్మజ్ఞానం కలగదు అన్నాడు. అనిపించక్కర్లేదట, అదే అనిపించక్కర్లేదు మనస్సుకి, వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు అన్నాడు. మీ మనస్సు ఇంకా లోపలికి ఎవరు తోలికెళ్లారు, మీ మనస్సుని ఎవరికి తోలికెళ్లారు. అంటే స్వర్గంలో కూడా చాలా భోగాలు ఉన్నమాట. కృష్ణుడు అన్నాడు, నీ హృదయంలో ఉన్న దేవుని చూడటం నీకు ఇష్టం లేదు, ఆ నారాయణ దర్శించడానికి ఇష్టం లేదు, అంతర్యామిగా ఉన్న నారాయణ ఇష్టం లేదు. చాలా గొప్ప గొప్ప లోకాలు ఉన్నమాట నిజమే. ఎన్ని లోకాలకి వెళ్ళినా, ఏ దేశమైనా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి సిద్ధం కావలసింది, నీ గమ్యం తెలియటం లేదు. ఎన్ని లోకాలకి వెళ్ళినా, ఎన్ని భోగాలు అనిపించి నీకు పునర్జన్మ తప్పదు, మళ్ళీ ఎత్త మీదకి రావాల్సిందే, మళ్ళీ సాధన చేసుకోవాల్సిందే. అక్కడ అనిపించిన భోగాలను ఇక్కడ వాసనల కింద ఏర్పడతా, మళ్ళీ ఇట్లు తొలగించుకుంటేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఈ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ చిన్నం, అది బాడీ బాడీ చిన్నం. అంటే మన అందరం పునర్జన్మలు, మంచివాళ్ళు కూడా పునర్జన్మలు కోరుకుంటారు, మళ్ళీ మంచి జన్మలు ఉండాలి, పునర్జన్మలు ఉండాలి. అది మంచి అంటే ఏంటి, మన అందరిలో సబ్జెక్ట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల దేహం లేకపోతే ఉండలేమో అనుకోవటం వల్ల అది ఎందుకు వస్తుందంటే, మంచి జన్మ మోక్షాన్ని కోరుకోం, మోక్షాన్ని కోరుకున్నట్టు నటిస్తా ఉంటే మంచి జన్మలు వచ్చారు, మంచి జన్మలు వచ్చారు, పునర్జన్మలు వచ్చారు అనుకుంటాం. పునర్జన్మ ఏంటి, దేహం వస్తుంది, అక్కడ ఏమొస్తుంది, దేహం వస్తుంది, అది కాలప్రవాహంలో కొట్టిపోతుంది. దేహం కూడా కాలప్రవాహంలో కొట్టిపోతుంది, ఒక కాలంలో వచ్చింది ఇంకో కాలంలో కొట్టిపోతుంది. అక్కడ కూడా ఎక్కడ ఆ దేహం ఆ కాలంలో కొట్టిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఏం చెబుతున్నాం, పునర్జన్మ అంటే పునర్జన్మ వాంచి మనకి ఎందుకు వస్తుందంటే, దేహం లేకపోతే, దేహం ఉంటే మనం ఉంటాం, దేహం లేకపోతే మనం ఉండం. ఆ ఉండటం అనేది మనకి ఇష్టం కాబట్టి, ఎప్పుడు ఉండాలి కాబట్టి, ఆ ఉండటం అనేది మన సహజ స్థితి కాబట్టి, దేహం లేకపోతే, దేహం లేకపోతే ఉంటాం మనం, కానీ దేహం లేకపోతే ఉండలేమనే తలంపు వల్ల, దేహం లేకపోతే ఉండలేమనే భావన వల్ల పునర్జన్మలు కోరుకుని మళ్ళీ యాతనలు. ఏంటి యాతన, ఈ మనస్సుని కొంతమంది యాతనా శరీరం అంటారు. మిమ్మల్ని ఎవరు యాతలు పెట్టక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు బయటనే, ఈ మనస్సే మిమ్మల్ని యాతలు పెడుతుంది, ఈ మనస్సే మీకు శిక్ష. మిమ్మల్ని వాళ్ళు యాతలు పెడుతున్నారు, వీళ్ళు యాతలు పెడుతున్నారు, మీ మనస్సు నుంచి చెప్పేది మిమ్మల్ని యాతలను పెట్టడం ఆగదు. యాతనలో యాతన దాని పేరే యాతన శరీరం, అది మనస్సు పేరే యాతన శరీరం. అది భోగదృష్టి ఉన్నప్పుడు మీరు ఏదో ఏదో లోకానికి వెళ్తా అన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అక్కడ ఆ సంస్కారం ఉన్నప్పుడు, వాసులు ఉన్నప్పుడు పునర్జన్మలు ఎందుకు కోరుకుంటారంటే, కోరుకోవాలని కాదు, పునర్జన్మ రాకపోతే మనం ఉండవరం. అంటే దేహాభిమానం, దేహ వసతి అంత బలహీనంగా ఉండదు. పునర్జన్మ లేకపోతే అంటే జన్మ రాకపోతే మనం ఉంటాం, కానీ ఉండవేమని తలం పొంది కదా, అంటే మంచి జన్మలు కావాలి, మంచి జన్మలు కావాలి, మంచి అక్కడ మళ్ళీ జన్మ వస్తుంది, అక్కడ శరీరం వస్తుంది, ఆ శరీర భావం నీకు అక్కడ కూడా ఉంటుంది. ఏ దేహం ఉన్నప్పుడు ఆ దేహం నాదనే తలంపు వస్తుంది, ఆ దేహం నేననే తలంపు వస్తుంది, ఆ నేను కేంద్రంగా పెట్టుకుని మళ్ళీ పనులు చేస్తావు, నీకు పుణ్యమో పాపం వస్తుంది, మళ్ళీ అది అనిపించడానికి మళ్ళీ మళ్ళీ శరీరం ఏదో శరీరం మళ్ళీ జన్మించాలి. ఇదంతా చక్రం, సంసార చక్రం, విష చక్రం. ఇందులోంచి ఎవడో గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉన్నాడు, కానీ బయటికి రాలేడు. ఈ చక్రం నుంచి ఎవడు బయటికి రాలేడు. అర్జున, అర్జున ముందు నరకాపాలు వెళ్తారా చూద్దాం, మీ ఇంటికి అంటున్నా నరకాపాలు వెళ్తారా చూద్దాం, మీ మనసులో ఉన్న నరకాపాలు తగ్గించుకోండి. ఈవిల్ మైండ్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెచ్చు దగ్గరకి ఇదేంటండి ఇలా ఉంది అంటాం కదా మనం, హెచ్చు దగ్గరకు అంటే సమానం అంటే చాలా బాగుందని గ్రౌండ్ అంటాం కదా, ఆ గ్రౌండ్ బాగుంటే నీ మనసులోని నరకాపలాలు తగ్గించుకో, ఈవెన్ మైండెడ్గా ఉండాలి. అంటే గ్రౌండ్ లెవెల్ చేస్తారు చూడండి, అలా ఈ మనసుని లెవెల్ చేయాలి. నీ మనసుని మనసులో నరకాపలాలు ఉండకూడదు, లెవెల్ చేయాలి. నరకాపలాలు ఉన్నప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటావు, దుఃఖంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, నువ్వు అనుకున్నది వస్తే ఒక రకంగా ఉంటావు, అనుకున్నది రాకపోతే ఒక రకంగా ఉంటావు. మనకు సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, పెయిన్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, వాతావరణ ప్రభావం కూడా మన మీద ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. ఇవన్నీ తట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు, అంటే స్థిర బుద్ధి గలవాడు. ఇవన్నీ తట్టుకోగలవాడు, బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆ స్థిర బుద్ధి ఉన్నవాడే ఈశ్వరుడు గ్రహణకి పాత్రుడు అవుతాడు, డిజర్వ్ అవుతాడు. మీకు అర్థమవుతుందా? నెల కాపాడాలి. ఏంటయ్యి? హెచ్చు తగ్గులు, హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అవి సరి చేసుకోండి. అవి సరి చేసుకుని నువ్వు పని, అవి సరి చేసుకుంటా నువ్వు పని చేస్తా, అవి సరి చేసుకోకుండా నువ్వు పని చేసేసుకుంటే పుణ్యాలు వస్తాయి, పాపాలు వస్తాయి. నీకు అర్థం అవుతుంది, రకరకాల ద్వంద్వాల్లో పడిపోతావు. మళ్ళీ ఏం చేస్తావు? అది సరి చేసుకునే పని చేయి. బుద్ధి ముందు బాగు చేసుకుని అది సరి చేసుకునే పని చేయి అర్జున. అప్పుడు పని చేస్తే నువ్వు కర్మ చేసినా చేయని వాడితో సమానం. నీకు పుణ్యం ఏంటి, పాపం ఏంటి? ఇంకా చేసిన వాడికి పుణ్యమో పాపం వస్తుంది. చేసిన వాడికి నేను చేశానంటే వాడికి పుణ్యమో పాపం వస్తుంది. సమాన బుద్ధి ఉన్నవాడు పని చేస్తే చేసినా చేయని వాడితో సమానం. వాడికి ఇంకా పుణ్యం రాదు, పాపం రాదు. వాడు ఇంకేమో అనుభవం దగ్గర రాదు. పుణ్యలోకాలకి వెళ్ళక్కర్లేదు, పాపలోకాలకి వెళ్ళక్కర్లేదు. అది ఖర్చు అవడానికి, ఆ ప్రారంభం ఖర్చు అవడానికి అందరు ముందు నీ బుద్ధి బాగు చేసుకోవాలి. 100 కాలేజీలు కట్టడం కంటే ఒక మనిషి యొక్క బుద్ధి బాగు చేయటం కష్టం. అదే డైరెక్ట్ డిసిప్లిన్ చూద్దాం. నేను ఎంత చెప్పినా నీకు పుణ్యబలం లేకపోతే పరిశుద్ధమైన వరదలు రాదు. నీకు పుణ్య పౌరపుణ్యం లేదనుకోండి నీకు పరిశుద్ధమైన మానసం రాదు. పరిశుద్ధమైన పుణ్యబలం లేకపోతే నీకు పరిశుద్ధమైన మానసం. నేను ఎంత చెప్తా, నేను చెప్పిన ప్రయోజనం లేదు. నీకు మనసు కరెన్సీ అది మీరేం చేస్తారు? అది మీ మనసు బయటికి గెంటేస్తాను. ఇప్పుడు కక్కొస్తే మనం ఏం చేయగలం? అలాగే మీ మనసు దాన్ని ఎలా వచ్చేది బయట, లోపల ఉన్న పాపము లోపల మీకు ఆ మాట ఎలా వచ్చేది బయటికి గెంటేస్తా ఉంటాను. అది కొంతమందికి సజ్జన సాంగత్యమే, వాళ్ళకి ఏదో సజ్జ 10 సజ్జన ఉంటాడు, కొంతమంది కూర్చోలేరు, వాళ్ళు ఉండలేరు అక్కడ. రోజు చేపల వాసనలో రొయ్యల వాసనలో చూసివాడు, రొయ్యల మధ్యన చేపల మధ్యన ఉన్నవాడికి మళ్ళీ పువ్వుల వాసన నచ్చుతుందా అన్నాడు రామకృష్ణుడు. రోజు చేపల బొట్లు రొయ్యల బొట్లు వేసుకు తిరిగేవాడికి ఎప్పుడైనా మల్లె పువ్వుల వాసన అడుగు చూపించిన వాసన నచ్చుతుందే, వాడికి నచ్చుతుంది. అయితే ఆ రకమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అది అంటే నువ్వు ఈవెన్ మైండ్ అడ్డు లివిల్ మైండ్ అడ్డు. ఆ బుద్ధిని సమానం చేసుకుని, ఆ బుద్ధిని నువ్వు సమానం చేసుకుని పని చేసినా చేయని వాడితో సమానం. అంటే నీ కర్తృత్వం ఉండదు. ఇంకప్పుడు ఏమండదు? కర్తృత్వం లేని వాడికి, దాని కర్తృత్వం లేని వాడికి దాని తాలూకు ఫలం. ఆ కర్తృత్వం లేని వాడికి అది చేసినా చేయని వాడితో సమానం. వాడి పుణ్యపాపాలతో సంబంధం లేదు. ఇది అబౌట్ డ్యూయాలిటీస్. ద్వైతానికి అచేతంగా ఉంటాడు. అర్జున, ఆ దేహగతమైన లేని దేహాభిమానాన్ని నువ్వు విడిచిపెట్టి ఈ జనానందరిని చంపేసి నీకు పాపం అంటావు. అంటే అక్కడ వ్యక్తి భావం లేదు, వాడికి ఇండివిజువల్ అయి లేదు, బాడీ బాండ్ అయి లేదు. సరే ముగిస్తున్నావు. నీకు అందరికీ దుఃఖం. భీష్ముడు చెప్పిన కథ ముగింపులో చెప్తాను. టైం అవుతుంది, 4 అయిపోయింది, 4:10 అయింది, 2 మొదలు పెట్టాం. భీష్ముడు చెప్పిన కథ మీకు, ఈ కథ చెప్పేకాడు మనసు అణిగిపోయింది. ఎవరికి ధర్మం అంతకుముందు ఎంతో శాస్త్రం చెప్పాడు, ధర్మశాస్త్రం చెప్పాడు, నీతి శాస్త్రం చెప్పాడు, తత్వశాస్త్రం చెప్పాడు. తాతయ్య నువ్వు ఎన్నో మాటలు చెబుతున్నావు, నాకు దుఃఖం చల్లారలేదు తాతయ్య. ఫిలాసఫీ చెబుతున్నాడు, మొరల గురించి చెప్తున్నాడు, అన్నీ చెబుతున్నాడు భీష్ముడు. భీష్ముడికి నాలెడ్జ్లో తెలియని బ్రాంచ్ లేదు. వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు. వయసులోనే ముసలివాడు కాదు, జ్ఞానంలో కూడా ముసలివాడు. ప్యూరిటీ ఇట్సెల్ఫ్ ఆడికి ఏం కాదు. భీష్ముడికి ఇంకేం అక్కర్లేదు. భగవంతుడు అన్నాడు ప్యూరిటీ ఇట్సెల్ఫ్ అని. ఇంకా వాడికి ఎందుకు? వాడికి యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఎక్కడ ఏమర్థం? ప్యూరిటీ ఇట్సెల్ఫ్ అన్నాడు భీష్ముడు. వాడి కథ చెప్తామని డిస్పర్స్ అయిపోదాం. అంటే ఈ కథ కనుక మీరు వెంటనే కాదు, అది మీకు లోపల గుండెకి పట్టుకోవాలి. ఎక్కడికి? గుండెకి పట్టుకోవాలి. వీడు ఈ కౌరవులందరూ నా వల్ల చనిపోయారు, ఈ 2 లక్షలాది మంది జనం చనిపోయారు నా వల్ల. అది భారతదేశం అయిపోయిన తర్వాత వీడికి రాజ్యం వచ్చిన విపరీతమైన అశాంతి పీడిస్తాం కదా ఎవరిని ధర్మరాజు అంటే అశాంతి క్షోభ ఏంటది క్షోభ మనస్సు క్షోభం అంటే శరీరంలో రోగం వస్తే భరించగలం కానీ మనస్సులో అశాంతి భరించలేము మనం శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఎంత కొంత భరించగలం ఈ మానసిక అశాంతి భరించడం చాలా కష్టం మీకు ఏదైనా అశాంతి వచ్చినప్పుడు కుదిరినది మీకు అశాంతి వచ్చినప్పుడు కుదిరినదు శాంతి అర్జున శాంతి అని మడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది శాంతి అనేది ఎలా ఉంటుందో తెలియని మడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అశాంతిలోంచి సుఖం ఎక్కడికి వస్తుంది ఈ రోజు అశాంతి కాలిపోతున్నారు కూడా మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ఈ భీష్ముడు చెప్పిన మీరు కథ ఈ కౌరవులందరూ నా గురించి వాళ్ళు నా గురించి అనిపారు వీళ్ళు నా గురించి అనిపోయిందా అంటాడు అది కర్తృత్వం అదేంటది కర్తృత్వం దేహాభిమానం ఏంటది దేహాభిమానం అప్పుడు భీష్ముడి దగ్గర తీసుకెళ్తాడు ఎవరు భగవంతుడు స్వామి కృష్ణస్వామి వాసుదేవ స్వామి భీష్ముడి దగ్గర తీసుకెళ్తారు ఆ భీష్ముడు ఇప్పుడు అంపసరి మీద ఉంటాడు అక్కడ ఇవన్నీ చెప్తాడు భీష్ముడు చాలా బాధ చెప్తాడు అడక నువ్వు ఎంతో చెబుతున్నావు నాకు అశాంతి చల్లారలేదు ఇప్పుడు మేమేదో చెప్తా అనుకోండి మీకు కానీ మీకు అశాంతి చల్లారలేదు నాకు ఈ బోధ దేనికి దేనికోసం ఈ బోధ అంటాను నీకు దుఃఖం నశించలేదు అనుకోండి అశాంతి నశించలేదు అనుకోండి నీ మనసు అనగటం లేదు అనుకోండి విజృంభిస్తుంది అనుకోండి ఇందులో గంటల ధరబడి చెప్పవలసిన పని దేనికోసం అది నీకు అందరికీ యూస్ఫుల్గా ఉండాలి ప్రాక్టికల్గా మీకు తెలుస్తూ ఉండాలి ఒక శరీరం ఇంకో శరీరాన్ని ముట్టుకున్నప్పుడు టచ్ ఎలా తెలుస్తుందో మీ హృదయంలో ఉన్న అశాంతిని ముట్టుకుని దాన్ని భస్మం చేయగలగాలి మాట అది శబ్దమై ఉన్నది అది దేనికోసం ఇది ఇంజక్షన్లు వాడుతున్నామండి బిళ్ళలు వాడుతున్నామండి కానీ రోగం తగ్గటం లేదు బాధ తగ్గటం లేదు అనే మాటలకు అర్థం ఏంటి అసలు ఆ తాతగారి దగ్గర నీతులు అనేవి చెప్తే స్పష్టంగా చెప్పాడు ధర్మరాజు మీరు ఎంతో గొప్ప జ్ఞానం చెప్తున్నారు అది మీరై ఉన్నారు జ్ఞానమే మీరు మీరు వాకింగ్ జ్ఞానం నడుస్తున్న జ్ఞానం కన్నా కలిశాంతి పోలేదు అది వేదన పోలేదు నాకు లోపల నుంచి వచ్చే వేదన పోలేదు అశాంతి పోలేదని చెప్తాడు అప్పుడు ఈ కథ చెప్తాడు ఏ కథ ఏం కథ చెప్పానప్పుడు తల్లి కొడుకు వాళ్ళిద్దరు బ్రాహ్మణ అని చెప్పాడు భీష్ముడు ఓ తల్లి కొడుకు నడుస్తున్నారు బజార్లో నడుచుకుంటూ వెళుతున్నారు ఏదో పని మీద వెళుతున్నారు ఓ కొన్ని చోట్ల రోడ్డు పక్కన పొట్లు ఉన్నాయి రోడ్డు పక్కన పొట్లు ఉన్నాయి అది నడుచుకుంటూ వెళుతున్నారు ఓ పాదం ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతున్న చలపాములు అంటే కొన్ని ఉంటాయి ఆ చలపాములు వచ్చి అబ్బాయిని కలిసి మొదల పాములు తొందరగా కరవాయి అట్లా పద్ధతి ఈ చలపాములు అంటారు వచ్చి కరిచేసింది చపల బుద్ధి వచ్చి కరిచేసింది కరిచేస్తే వాడి ప్రాణం పోయాడు వాడి ప్రాణం పోయింది వాడు ఏడుస్తున్నాడు కూర్చున్న తండ్రి కొడుకు చనిపోయాడు తల్లి ఏడుస్తుంది ఏడుస్తుంటే ఇప్పుడు పోయేవాడు ఒకడు వచ్చాడు అంటే ఈ పాములు పట్టేవాడు ఈ ఎలకలను పట్టేవాడు తర్వాత అరణ్యంలో జంతువులను వేటేవాడు వేటాడతాడు ఆడొచ్చాడు అడిచి ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు మా అబ్బాయి చంపే పాము వచ్చి కలిసేసింది చంపేసి పాడిపోయింది అలాగే అప్పుడు వెళ్ళాడు పామును పట్టుకుని తీసుకొస్తాడు ఈ పాము అయి కదా మీ అబ్బాయిని చంపింది అది పొట్టల దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది సరసాన్ని ఎక్కడు గజిబిజిగా ఉన్న చోట ఎక్కువ పొట్టలు ఉన్న చోట ఎక్కడ శుభ్రతలైన చోట అక్కడ పాములు చేరుతాయి అది మీ ఇంటి పెరళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా లేకపోతే మటుకు అక్కడ పాములు వచ్చేస్తాడు ఎక్కడైతే ముసుగు ఉందో అక్కడ పాములు వచ్చేస్తాడు సరే తీసుకొచ్చి దీన్ని చంపుతాడు ఆ పాముని చంపేస్తాడు పాముని చంపితే తల్లి చెబుతుంది ఆ దాన్ని చంపేయటం వల్ల మా అబ్బాయి మళ్ళీ జీవిస్తాడు అని దాన్ని చంపేయటం వల్ల మా అబ్బాయి జీవిస్తాడని జీవించడం ఎందుకు అప్పుడు ఆ పాము ఏమంటుందంటే నేను చంపడం నా ఇష్టమా మృత్యువు నన్ను ప్రేరేపించాడు ఏమన్నా పాము నేను చంపడం నాకు ఇష్టమని నేను తల్లిని చంపొచ్చాం కదా బిడ్డను చంపడం ఎందుకు అంటే మృత్యు కాలం నన్ను అలా అది ఆ మృత్యు తీసుకొచ్చి వాళ్ళని చంపింది మృత్యు యొక్క ప్రేరణ అంటే లోపల కారుడి యొక్క ప్రేరణ వాళ్ళు వచ్చి ఆయన కలిశాడు. అప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ మృత్యు ఏంట్రా పాము నువ్వు నా మీద పెట్టేస్తున్నావు గొడవ అంటున్నావు అని మృత్యు వస్తాడు. ఏంటి దోషం తప్పంతా నంది అంటున్నావు అంటే ఆయన మృత్యు వచ్చి ఏం చెప్తాడంటే నాది తప్పు కాదు కాలుడి గెంచాడు యముడు నాది తప్పు కాదు యముడి గెంచాడు నేను అంతకు వచ్చాడు అప్పుడు కాలుడు వస్తాడు. ఆ ఇక్కడ చెప్తాడు కాలుడు ఏం చెప్తాడంటే పాము కారణం కాదు నీకు అర్థమవుతుంది తర్వాత ఏమో మృత్యువు కారణం కాదు నేను కూడా కారణం కాదు మరి ఎవరో కారణం కాదంటారు ఎవరు చంపేశారు వాడి కర్మ వాడిని చంపేస్తుంది ఇది ఎవరు మటుకాలు తప్పుకుంటున్నారు. అప్పుడు కాలుడు అన్నాడు నువ్వు చంపబోయి అంటే ఎముడాడు నువ్వు చంపబోతే ఎవడు చంపాడు రా అంటే నీకు ఎవరో చంపలేదు వాడి కర్మ వాడిని చంపేస్తుంది వాడి కర్మ వాడిని చంపేస్తుంది ఇది అర్థం చేసుకో నువ్వు దుర్యోధన ఇది నువ్వు అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకోవాల్సింది అంటే నువ్వు కౌరవులందరినీ నేను చంపేశాను అనే భావం నీకు స్థలం పొంది అంచేది నీకు అశాంతి వస్తాను దుఃఖం వస్తుంది నేను సబ్జెక్ట్ చెప్పినా నీకు అశాంతి ఆరటం లేదు అశాంతి కౌరవుల కర్మ కౌరవుని చంపింది కానీ నువ్వెవడరా చంపడానికి అన్నాడు. వీడు భీష్ముని చంపగలరా ఎవరండి అది కాదు అర్జునుడు పాండవులు అన్నదమ్ములు కలిసి ద్రోణుని భీష్ముని చంపలేరు కౌరవుల కర్మ కౌరవులు చంపేస్తుంది నేను చచ్చిపోతున్నాను కదా భీష్ముడు అంటాడు నేను కూడా చచ్చిపోయాను నువ్వే కారణం నేను చనిపోతున్నాను కదా నేను చనిపో ఏమన్నా కౌరవుల పక్షం ఉండమన్నావు నువ్వు కౌరవుల పక్షంలో నువ్వు ఉండమన్నావా అయితే కౌరవుల కర్మ కౌరవులు చంపింది కానీ నువ్వు చంపలేదు కానీ నువ్వేమనుకుంటున్నావు దేహాభిమానం వల్ల దేహబుద్ధి వల్ల నేను చంపానని అనుకుంటున్నావు అని ఆ దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇంకా దాంట్లో ఇంకా వివరాల్లోకి వెళ్ళినా ఇక్కడ సద్య కథ ఇది చెప్పి దాని దృష్టి క్లారిఫికేషన్ ఇచ్చాడు. అప్పుడు అడుగు అశాంతి ఇప్పుడు నేను చనిపోతున్నాను కదా నేను చనిపోవడానికి నువ్వు కారణమా మీ ఇంట్లో అనేక మంది ముసలమ్మలు చనిపోతున్నారు ముసలివాళ్ళు చనిపోతున్నారు వాళ్ళందరూ చచ్చిపోవడానికి మీరు కారణం కౌరవ ఇది ఒకటే అర్థం చేసి కౌరవులు చనిపోవడానికి కౌరవుల కర్మ కారణం కౌరవులు చనిపోవడానికి అప్పుడే అంటాడు భీష్ముడు మీరు సకం రాజ్యం అన్నారు ఇవ్వనన్నారు ఇప్పుడు అక్కర్లేదు మీ ఐదుగురు అన్నదమ్ములు కదా ఐదుగురిగా ఐదు గ్రామాలు ఇవ్వండి బతుకుతామని చెప్పారు. అప్పుడు ఇహాడు ఏమన్నా అంటే సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. అది ఏమన్నా అంటే దుర్యోధనుడు ఐదు ఊళ్ళు కాదు కదా సూది మనం మోపితే అది ఎంత 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 ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ కూడా ఎవరన్నాడు. ఆ మాటలు ఎవరు అనిపించారు వాళ్ళ కర్మ అని వినిపించారు ఆ మాటలు దుర్యోధనుడు దుర్యోధన చేత వాళ్ళ మాటలు ఆ మాటలు ఎవరు అనిపించారు వాడి కర్మ అనిపించింది ఆ ఏ కర్మ అయితే వాడి చేత ఆ మాటలు అప్పుడు ఐదు ఊళ్ళు ఇస్తే యుద్ధం ఆగిపోరు కానీ వాడి కర్మ ఎలా చేయట్లేదు అలాగ వాడి కర్మే అనిపించింది వాడి కర్మ వాడికి అలా అనిపించింది వాడి కర్మ అలా అనిపిస్తే చివరికి ఆ చివరికి ఆయన చంపడానికి కారణం ఏ కర్మ అయితే దుర్యోధనుడి చేత ఆ మాట అనిపించిందో ఆ కర్మే వాళ్ళందరూ చచ్చిపోవడానికి కారణం వాళ్ళందరూ చనిపోవడానికి ఇది ప్రకృతి ఇదేంటిది నేను కారణం నువ్వు అనుకుంటున్నావు అంటే నేను అనే తలం పొంది ఆ దేహగతమైన నేను మనోగతమైన నేను ఫాల్స్ అయి ఆర్టిఫిషియల్ అది భగవాన్ అంటే అది కలుషమైన కలుషితం మురికి నేను కలుషి లోపల అంతర్య లోపల పరమాత్మ తాలూకు నేను కాదు అది రియల్ అయి అది ట్రూ అయి ఇది హద్దులతో ఉంటుంది ఇది నేను ఎప్పుడు పలాన చోట ఉన్నాను దేహంతో కలిసి ఉంటుంది మనస్సుతో కలిసి ఉంటుంది ఆ మనస్సు దేహం తాలూకు మురికంతో ఎసుగు తిరుగుతాడు ఇది ఆర్టిఫిషియల్ అయి నిజంగా లేదని నువ్వు కల్పించుకుంటే వస్తుంది ఇక్కడ చెప్పింది ఏంటంటే భీష్ముడు అది వాళ్ళు ఏ మనిషిని వాడి కర్మను బట్టి అంటే ఇప్పుడు మీకు ఎవరైనా మంచి కోడలు రాలేదనుకోండి ఉదాహరణకు మంచికోళ్ళు రాలేదంటే కోడలు పట్టుకుని తిప్పేయకూడదు. మీ కోడలు మీ కర్మ ఆ కోడలను మీ ఇంటికి తీసుకొచ్చింది. మీ కోడలు తిట్టేయకుండా ఈ మధ్యలో కావడం తెలివైన ఆవిడ భగవద్గీత బాగా చదువుకుంది ఆవిడ. అంది ఈ మధ్యనే నేను చేసుకుని కర్మం ఆయన రూపంలో వచ్చేసినది. భగవద్గీత బాగా చదువుకుంది ఆవిడ. ఏమందంటే మా ఆయనకి నాకు ఇద్దరు ఒకటేనంటే నేను చేసుకుని కర్మే మా ఆయన రూపం ధరించి వచ్చేసినది. అంటే మా ఆయన తిట్టుకోవడం ఎంచుకుంది. అందరికి ఇటువంటి ఆయన లేరు కదా, మాకు స్పెషల్ ఆయన. ఎవడు తప్పిది? దేవుడు తప్ప? ఇది దేవుడు తప్ప? ఎవడు దేవుడు తప్ప? నేను చేసుకున్న కర్మే మా ఆయన రూపంలో వచ్చింది. మా ఆయన వేరు కాదు నాకంటే, ఆ రూపం ధరించి వచ్చేసింది. ఎవరి కర్మ? నాక భీష్ముని కంటే బాగా చెప్పింది దేవుడు. అంటే ఇక్కడ మీ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే నేను కర్తను నేను కర్తను నేను కర్తను అనుకున్న కాలం దుఃఖం విడిచిపెట్టదు. దుఃఖం విడిచిపెట్టదు. అంటే ఈ ఖర్చొత్తే బుద్ధి విడిచిపెట్టి మంచి చేసినా ఖర్చొత్తే బుద్ధి విడిచిపెట్టి చూడు. అది ఇంకోటి మీరు ఏదైనా మంచి చేస్తారు, డీప్గా వెళదాం, మీరు ఏదైనా మంచి చేస్తారు, ఆ మంచి చేయాలనే తలంపు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? తలంపు వచ్చాక్కడ మంచి చేస్తారు. ఆ తలంపు మీ సొంతం కాదు, ఎక్కడి నుంచో మీ హృదయం యొక్క లోయల్లో నుంచి వస్తుంది. దానికి కారణం ఎవరు? ఈశ్వరుడే. దానికి కారణం ఈశ్వరుడే కారణం అనుకోవటం మానేసి నేను చేశాను అనుకుంటారు. మళ్ళీ అక్కడి నుంచి కర్మ చుట్టుకుంటుంది. ఏదో వెళ్తాం స్వర్గలోకం నరకలోకం ఎక్కడ పెడతాం. ఎన్ని లోకాలు తిరిగినా అర్జున, ఎన్ని లోకాలు ఎన్ని వేలాది లోకాలు వంద లోకాలు తిరిగినా మళ్ళీ గొర్రెల మూడు సిద్ధపడుతుంది. అది ప్లేస్ కాదు కదా, ఎంతకాలం ఉంటాం? ఎన్ని లోకాలు తిరిగినా అది నీ స్వరూపం కాదు, అవన్నీ కల్పించబడ్డా. లోకాలన్నీ కల్పించబడ్డాయి. కల్పించబడింది ఎంతకాలం ఉంటుంది? నీ ఇంటికి నువ్వు వెళ్లే వరకు, నీ రియల్ హోమ్కి నువ్వు వెళ్లే వరకు, ఇలా ఎన్ని లోకాలు తిరిగినా మళ్ళీ ఎత్త మీదకి రావాల్సిందే. నువ్వు సాధన చేసి ఈ భూమి మీద ఉన్నప్పుడే, నీ శరీరం ఇక్కడ తిరుగుతున్నప్పుడే నువ్వు పొందవలసినటువంటి వస్తువుని పొందాలి. నువ్వు కోటి, అదే ఇప్పుడు మన ఎవడు చెప్పాడు కదా, నువ్వు కోటి భోగాలు అనిపించి తృప్తి పొందలేవు. దివిరాజు గారు ఏమన్నారు, ఒక వ్యక్తికి 1,000,000 ఇచ్చి మనం తృప్తి పరచలేమన్నారు. ఏడు ఆ సబ్జెక్టు మీద వచ్చింది. మీరు కోటి భోగాలు అనిపించండి, ఇంకా అదనంగా అనిపించాలంటుంది కానీ సాటిస్ఫై. అసలు నేచర్లో ప్రపంచం యొక్క ఆ నేచర్లో ఉంది ఆ డిఫెక్ట్. అది నేచర్లోనే ఆ లోపం, నేచర్లోనే ఆ లోపం. మనం అన్నీ వరలేక స్వభావం అట్లాడు వరలేక. ఇప్పుడు కుక్కతోక వంకర తీయటం ఎంత కష్టమో, ప్రపంచంలో మార్పు తీసుకురావడం కూడా అంత కష్టం. మా చలం గారు నవ్వుతూ ఎప్పుడు మాటల సందర్భంలో అనుభవం, గాంధీ గారి దేశం గురించి చాలా కష్టపడ్డారన్నాం సార్. మహాత్మా గాంధీ గారి దేశం గురించి చాలా కష్టపడ్డారండే, ఫాదర్ ఆఫ్ ది నేషన్, మన జాతికి ఫాదర్ అనో అంటే. అది ఏమన్నారంటే అండి, నిజంగా మీరు చెప్పింది రైట్ అండి, రాజుగారు మమ్మల్ని జిన్నూరు రాజుగారు అని పిలిచేవారు. అప్పుడు నాకు నాన్నగారు అనే పేరు ఇంకా రాలేదు.